ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಶೇ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೆ ರುದ್ರಾಯ. ಓಂ ನಮೋ ವ್ಯಾಂಕಟೇಶಾಯ. ಪ್ರೀಮೇನ ಆತ್ಮ ಬಂಧುಲಾರ, నాకు మురమళ్ళ గ్రామం చాలా ప్రీతం. మేము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి 2 రోజులు ప్రవచనాలు చేస్తున్నాం. కానీ ఈ కార్తీక మాసంలో ఏదో ప్రయాణాలు ఉండటం వల్ల వచ్చి సంవత్సరానికి కార్తీక మాసంలో 2 రోజులు ఇక్కడ మురమళ్ళలో సభలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ శివుడు ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇక్కడ స్వామి పేరు వీరేశ్వర స్వామి, అమ్మవారి పేరు భద్రకాళి. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి. చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం మురమళ్ళ గ్రామం. మునులు ఎక్కువ మంది పూర్వం ఈ ప్రాంతంలో జపధ్యానములు చేసుకునేవారు, గోదావరి స్నానం చేసేవారు, నదీ స్నానం చేసేవారు. అంచేది మీరు సాయంత్రం వెళ్ళేటప్పుడు మీకు అవసరం వీలైన వారందరూ కూడా అవకాశం వారి దర్శనం చేసుకెళ్ళండి, స్వామి దర్శనం చేసుకువెళ్ళండి. మనం ఎంత సాధన చేసినా గురువు దయ ఉండాలి, ఈశ్వరుని దయ ఉండాలి. ఆత్మజ్ఞాన సముపార్జనకి, అమృతానుభవం పొందటానికి, మరణం లేని స్థితిని పొందటానికి, అమరత్వాన్ని పొందటానికి గురువు దయ ఉండాలి, ఈశ్వరుని దయ ఉండాలి. ఈశ్వరుని కటాక్షం లేకుండా, ఆయన దయకి పాత్రలు మనం అవ్వకుండా మన వల్ల ఏది సాధ్యం కాదు. బంగారం లాంటి మనస్సునిచ్చేవాడు పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, నారాయణుడు. ఎవరికైతే రాగద్వేషాలు లేవో, ఎవరికైతే ఇష్టాలు అయిష్టాలు లేవో, ఎవరైతే మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోకుండా, ఎవరైనా విమర్శిస్తే కుంగిపోకుండా, అంటే భావోద్రేకం లేకుండా, ఎవరైనా మిమ్మల్ని పొగిడినా లేకపోతే ఎవరినైనా మిమ్మల్ని విమర్శించినా భావోద్రేకం లేకుండా, ఏమి ఉద్రేకపడకుండా మీరు సహిస్తున్నారు, ఇష్టాలు అయిష్టాలు లేకుండా సమానంగా జీవిస్తున్నారు, వాళ్ళ మనస్సుని బంగారం లాంటి మనస్సు కలవాళ్ళు అంటారు. ఆ బంగారం లాంటి మనస్సుని మనం సాధించాలంటే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించాలి. వసు మనాహ, బంగారం లాంటి మనస్సునిచ్చేవాడు మహావిష్ణువు. మనం భగవంతుణ్ణి ఎంతకంటే ప్రార్థించటం, భగవంతుని జపం ఎందుకు చేయాలి, భగవంతుడి నామాన జపం ఎందుకు చేయాలంటే బంగారం లాంటి మనస్సును సంపాదించటం కోసం. మనం పూర్వదినములలో మనం చేతితోటి కానీ మాటతోటి కానీ అయితే ఆలోచనలు కానీ ఏదైనా పొరపాట్లు చేసుంటే ఈ జన్మలో 2 రకాలుగా బాధ వస్తుంది మనకు. పూర్వజన్మలో ఉన్న పాపం, పూర్వజన్మలో ఉన్న దోషం ఈ జన్మలో 2 రకాలుగా పీడిస్తుంది మనిషిని. ఆ పాపం ఎలా వస్తుందంటే శరీరానికి రోగం వస్తుంది, మనస్సుకు శోకం వస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఏం లోటు లేదండి, ఎప్పుడు చూసినా అశాంతిగా ఉంటున్నాం. పూర్వజన్మల్లో చేసినటువంటి దోషం శరీరానికి ఏమో రోగం తెచ్చి పెడుతుంది, మనస్సుకేమో శోకం తెచ్చి పెడుతుంది. ఈ రోగం శోకం ఈ రెండట్లోంచి బయటకు పడాలంటే ఈశ్వరుని దయ ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. మనం రోజు కొంతసేపు ఏకాంతవాసంలో ఉండాలి, 1 గంట సేపు ఏకాంతవాసం. ఏకాంతవాసానికి ఇష్టపడాలి మనం. ప్రతిరోజు 1 గంట సేపు ఏకాంతంగా ఏకాంతంలో కూర్చుని భగవంతుని నామాన్ని స్మరించుకోవాలి. తర్వాత జరిగిపోయిన గొడవలన్నీ మర్చిపోయి బయటకు వచ్చేయాలి మనం. జరిగిపోయిన గొడవలు అస్తమానం తలపెట్టుకోకూడదు. ఆ గొడవల్లో ఆ గొడవలు విడిచిపెట్టేయాలి ఇంక జరిగిపోయిన గొడవలు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, సోమవారం ఏం జరుగుతుంది, మంగళవారం ఏం జరుగుతుంది, ఇలా కనిపెట్టుకుండకూడదు. ఆ రోజున ఏది జరగాలో అది జరుగుతుంది. భవిష్యత్తులో అలా జరగాలి ఇలా జరగాలని ఊహించుకోకూడదు. భవిష్యత్తు గొడవలు అస్తమానం మనసులో పెట్టుకోకూడదు. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇంకా ప్రారంభం, రాబోయే కర్మ గురించి అస్తమానం ఆలోచించకూడదు. జరిగిపోయిన కర్మ నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా ప్రారంభం, ఇప్పుడు మనం అనుభవించే ప్రారంభం మంచి రావచ్చు, అదృష్టం రావచ్చు, దురదృష్టం రావచ్చు, లేదా రెండు కూడా తియ్యగా అనుభవిస్తే అవన్నీ ఖర్చు అయిపోతాయి. అయితే మీకందరూ మీకందరికీ జ్ఞానం కలుగుతుంది. ధర్మం జ్ఞానం, ధర్మం జ్ఞానం శాంతం. మనం చేస్తున్న పనిని ధర్మంగా చెయ్యాలి. ధర్మంగా చేయలేమనుకోండి, ఊరుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లోకి వెళ్ళకూడదు మనం. మన పని ఏదో మనం చూసుకోవటం, ఇతరులకు ఏదైనా సహకారం చేస్తే చేయగలగటం, లేకపోతే ఊరుకోవటం. అంతేకాని రోజు ఇతరుల గొడవల్లోకి వెళ్ళకూడదు, దానివల్ల అజ్ఞానం పెరుగుతుంది. కర్మ, ధర్మం, జ్ఞానం, శాంతం. మనం చేసే పనిని ధర్మంగా చేస్తే శాంతం వస్తుంది, జ్ఞానం వస్తుంది. మనం చేసే పని ధర్మంగా చెయ్యాలి. చేయగలిగిన ఇష్టాయిష్టాన్ని పక్కన పెట్టి ధర్మంగా చెయ్యాలి. మన డ్యూటీ మనం బాగా చెయ్యాలి. ఏమి లేదు, భగవంతుని మన శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని హృదయపూర్వకంగా చేస్తాంటే ఆయన మనకు మోక్షాన్ని ఇస్తాడు. చేసిన పని మనం ఏ పని అయితే చేస్తున్నామో దాన్ని ధర్మంగా చేస్తే జ్ఞానం వస్తుంది, శాంతం వస్తుంది. మనం ప్రేమించదగిన వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే. మన సంసార గొడవల్లో ఏదైనా కొన్ని సంతోషాలు పొందుతున్న సంసార గొడవల్లో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా భవిష్యత్తు ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది. బ్రహ్మము భగవంతుడికి ఎలా చెప్తారంటే అస్థి భాతి ప్రియం నామం రూపం. అస్థి అంటే ఎప్పుడు ఉండేది, మనకు లోకం ఉన్నా లోకం లేకపోయినా, శరీరం ఉన్నా శరీరం లేకపోయినా. ఆకాశం నుంచి గాలి వచ్చింది, గాలిలోంచి నిప్పు వచ్చింది, నిప్పులోంచి నీరు వచ్చింది, నీరులోంచి భూమి వచ్చింది. ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలు ఉన్నా లేకపోయినా, మన శరీరం ఉన్నా లేకపోయినా, ఎప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఏమి కొంచెం రవ్వంత కూడా తేడా లేకుండా ఉండేది బ్రహ్మం భగవంతుడు. ఆ భగవంతుడు ఊరికే మన పట్ల దైదు. భగవంతుడు చెప్పిన మాటని మన నోట్లో వేసుకుని మనసులో మననం చేసుకుంటాంట ఏది రోజున అని దయకరవి. మనం పనికిరాని మాటలన్నీ వింటాం, కానీ భగవంతుడు చెప్పిన మాటలు వినం. భగవంతుడు చెప్పిన మాటలు శ్రవణం చేయాలి. ఎవరు సత్పురుషులు అంటే, ఎవరు మంచివాళ్ళు అంటే, ఎవరి దగ్గరికి వెళితే మనకు భగవంతుడి గురించి తప్పించి మిగతా విషయాలు ఎవరు చెప్పరు, వాళ్లే మంచివాళ్ళు. మంచివాళ్ళు మంచితనానికి కూడా ఒక నిర్వచనం ఉంది. ఎవరి దగ్గరికి వెళితే మనకు భగవంతుడి గురించి తప్పించి, జ్ఞానం గురించి తప్పించి ఇతర మాటలు చెప్పరు, వాళ్లే మంచివాళ్ళు, వాళ్లే సత్పురుషులు అని అర్థం. అస్థి అంటే ఎప్పుడు ఉంటాడు భగవంతుడు. అరే భగవంతుడు లేని చోటు లేదు, భగవంతుడు లేని కాలం లేదు. చేతిలో ఉన్న ముద్దని, చేతిలో ఉన్న అన్నం ముద్దని బయట పడేసి ఇది చెయ్యి నాకటం ఎలా ఉంటుందో, హృదయంలో ఉన్న భగవంతుని వదిలేసి గుళ్ళు గోపురాలు చుట్టడం అలా, తిరగటం అలా ఉంటుంది. చేతిలో అన్నం ముద్దు బయటకు వదిలేసి చెయ్యి నాగితే ఎలా ఉంటుందో, చెయ్యి నాగినే ఏదైనా అడుగు అంటుకున్నది లోపలికి వెళుతుంది. అలా హృదయంలో ఉన్న భగవంతుని వదిలేసి ఎక్కడో దేవుడు ఉన్నాడు ఎక్కడో దేవుడు ఉన్నాడు అని వెతకటం అటువంటి అంతర్యామగా పరమేశ్వరుడు ఉన్నాడు మన హృదయంలో. అంతర్యామగా ఉన్నాడు ఆయన. ఏం చేశాడంటే ప్రపంచంలో ప్రపంచాన్ని సృష్టించాడు, బోతకోటును సృష్టించి వదిలేదు. ఆ బోతకోటలో అంతర్యామగా ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. అస్థి ఎప్పుడు ఉన్నాడు, అస్థి బాచి ప్రియం. బాచి అంటే ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయన ప్రకాశానికి ఇతరుల యొక్క సహాయ, సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ఇటువంటి సహాయం అక్కర్లేదు. ఆయన ఉండటం వల్ల ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ప్రియం, మనం ప్రేమించదగినవాడు, మనం పొందదగినవాడు, మనం స్మరించదగినవాడు, మనను మననం చేయదగినవాడు, మనం తెలుసుకోదగినవాడు భగవంతుడు ఒక్కడు. అంతకంటే ప్రియమైన వస్తువు ఇంకోటి ఏమిటది? ప్రతి మనిషికి కూడా వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం. ప్రతి మనిషికి కూడా మీరంటే మీకే ఇష్టం. ఎందుకు ఇష్టం? మీ లోపల భగవంతుడు అంతర్యామగా ఉన్నాడు, అది మీరై ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క అంశం మీరై ఉన్నారు కాబట్టి మీరంటే మీకే ఎందుకు ఇష్టం అంటే మీ లోపల భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఇది భగవంతుడి యొక్క స్వరూపం, అస్థి భాతి ప్రియం. ఇంకో నామం రూపం. భగవంతుని మాయ చేత కల్పించబడ్డ ఈ రూపం నామం. అయితే మనం ఈ రూపాన్ని చూసేటప్పుడు, నామాన్ని చూసేటప్పుడు ఈ రూపానికి నామాలకి ఆధారంగా ఉన్న భగవంతునే చూడాలి. ఉన్న వస్తువు ఎప్పుడో ఎప్పుడు ఉంది, మిగతా అన్ని మనస్సు యొక్క కల్పితములు. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, గాఢ నిద్ర అన్ని మనస్సు యొక్క కల్పితములు. అంతటా ఉన్నాడు భగవంతుడు. దాక్షిణ్యం గలవాడు, దయ గలవాడు. ఒక్కసారి స్మరిస్తే పొంగిపోతాడు. మెత్తని హృదయం గలవాడు, ఊరి చేతిలో పడితే సంతోషిస్తాడు. పెద్ద పెద్ద ఆరాధన అక్కర్లేదు, ఊరి చేతిలో పెట్టినా సంతోషించేవాడు, సంతోషిస్తాడు ఈశ్వరుడు. మనం ఎవరి పట్లనో దయ చూపించామనుకోండి, మనం ఆర్థిక బాధలు తొలగించవచ్చు. ఎవరికైనా డబ్బు లేక ఇబ్బంది పడతా అంటే మనం కొంత సాయం చేయొచ్చు, మనకు దయ కలిగించదు. భగవంతుడికి మనమే దయ కలిగింది అనుకోండి, మనకు ఆర్థిక బాధ పోతుంది, అజ్ఞానం కూడా పోతుంది, మోక్షం వచ్చేస్తుంది. మనకి ఎవరి మీదైనా ఇబ్బంది పడుతుంటే దయ కలిగితే, వాళ్ళకి ఏదైనా కొంత డబ్బు సాయం చేస్తే వాళ్ళు ఆర్థిక బాధ పోతుంది. కాబట్టి అజ్ఞానం మనం పోగొట్టలేము. భగవంతుడికి మన మీద దయ కలిగింది అనుకోండి, ఆర్థిక బాధ పోతుంది, అన్ని బాధలు పోతే చివరికి అజ్ఞానం పోతుంది, మోక్షం వచ్చేస్తుంది. ఆయనకి ఈశ్వరుడికి మన మీద దయ కలిగితే అంటే జరిగిపోయిన గొడవలు అస్తమానం తలపెట్టుకోకూడదు. ప్రారంభం హితవుగా సుఖంగా అనుభవించేయటం, రాబోయే దాని గురించి ఊహించుకోవద్దు. ఎలాగైతే మనం బాగుపడతాం. కోపరహిత గుణ గురిగాగా ననుకొని కొర ఏమి చేసేసి అరుణాచల. నీకు కోపం ఎలా ఉంటుందో తెలియదు. చేతకాని వాళ్ళకే కోపం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా తెంగరవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకే కోపం ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ఆ తెంగరతనంలో ఒక భాగం కోపం. కొంతమంది కారణం ఉండదు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి అసలు కారణం లేకుండా కోపం వచ్చేస్తుంది, అది తెంగరతనం. అది కొంతమందికి తెంగరతనం వల్ల కోపం వస్తుంది, కొంతమంది జరుగుపడుతనం. అన్ని జరుగుబాటుతనంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ పడతా అంటాడు తిని తిట్లు, జరుగుబాటుని బట్టి తిడతా ఉంటారు. కారణం ఉండదు, ఆ జరుగుబాటుతనాన్ని బట్టి తిడతా ఉంటారు. ఎక్కువ ప్రతిదానికి కోపం వచ్చేస్తానంటే వాళ్ళు చెంగరవాళ్ళు అని అర్థం. వాళ్ళు తెలివైన వాళ్ళని వాళ్ళు అనుకుంటే వాళ్ళు తెలివైన వాళ్ళని కాదు. చెంగరవాళ్ళకి ఆలోచన బుర్ర తక్కువ ఉన్న వాళ్ళకి, బుర్ర లేని వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది. కోపరహిత గుణ అరుణాచలేశ్వరుడు, నీ కోపం ఎలా ఉంటుందో తెలీదు, తాపం ఎలా ఉంటుందో తెలియదు. గురిగాక అనుకుని కొర ఏమి చేసి తిని అడిగినాను చరా, నేను పెద్ద పెద్ద పుణ్యాలు పెద్ద పెద్ద సాధనలు ఏమి చేయలేదు. గురిగాక అనుకుని కొర ఏమి చేసి తిని అడిగినాను చరా, నేను ఏం పుణ్యం చేశాను, ఏమి తపస్సు చేశాను, ఏమి ధ్యానం చేశానని నాకు నీ స్వరూపాన్ని ఇచ్చావు. నేను నువ్వు కోపం ఎలా ఉంటుందో తెలియని వాడు, నేను ఏం పుణ్యం చేశానని నాకు నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు, నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, స్వరూప జ్ఞానాన్ని ఎందుకు ప్రసాదించేవరా. అంటే మనం ఏం చేయాలంటే మనం చేసి ఈ పని ఫలితాన్ని ఎదురు చూడ, మనం గమలూరు మీటింగ్లో చెప్పుకున్నాం, కోరికలు సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, కోరికలే, కోరికను బట్టి మనం పని చేస్తాం, కోరిక లేకపోతే పని చేయం, కోరిక కోరిక ఉంటే పని, కోరికలను బట్టి పని చేస్తాం, అదే సంసారం. కోరిక లేకుండా మనం పని చేయం, కోరిక లేకుండా పని చేస్తే మోక్షం వస్తుంది, కోరికతోటి పని చేస్తే సంసారం వస్తుంది. సంసారం అంటే ఇంట్లో మనుషులు కాదు, మనుషులు మన శరీరం చనిపోయినప్పుడు మనుషులు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతాయి, వాతావరణం మారుతుంది, చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, బొమ్మలు మారుతాయి, రూపాలు మారుతాయి, నామాలు మారుతాయి, అంతేగాని అజ్ఞానం అలాగే ఉంటుంది. అయితే మనం కోరికలతోటి పని చేస్తాం, కోరిక లేకుండా, కోరిక లేకుండా ఎవరి పట్ల దయ చూపించం, కోరిక పట్ల కోరిక లేకుండా ఏ పని చేయం, అన్ని కోరికలతో చేస్తాం కాబట్టి సంసారం కూడా వస్తుంది. కోరిక లేకుండా పని చేస్తే మోక్షం, కోరికతోటి పని చేస్తే బంధం. అంటే మనం చేసే ఈ పని ఈశ్వరార్పితంగా పని చేసినా మనకు మోక్షం వస్తుంది. కృష్ణుడి గీతలో ఏం చెప్పాడంటే, స్వార్థపరుడు తన స్వార్థం కోసం ఎలా పని చేసుకుంటాడు, అలాగే మీరు ఇతరుల కోసం సమాజం కోసం పనిచేసినా మీకు మోక్షం వస్తుంది. అవి మీరందరూ ఏం చేయాలంటే తిండికాడ జాగ్రత్తగా ఉండాలి, మీరు మాట తినే తిండికాడ జాగ్రత్తగా ఉండాలి, మీ శరీరానికి పడన వస్తువులు తినకూడదు. మీరు మనం తినే తిండే మనకు మందుగా ఉండాలి. ఆకలి ఏదైనా మనకు రోగం వస్తే మందు ఎలా వేసుకుంటాము, ఆకలి అనే రోగానికి రోజు అంతవరకు అన్నం తినాలి కానీ అతిగా తినకూడదు, సరిపడి తినాలి కానీ అతిగా తినకూడదు. చాలా రోగాలు అజీర్తి వల్ల వస్తాయి, అజీర్తిగా తినకూడదు, మరీ ఎక్కువ తినకూడదు, సమానంగా తినాలి, అనవసరంగా మాట్లాడకూడదు. కొంతమంది అవసరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, అలా మాట్లాడకూడదు, అనవసర మాటలు మాట్లాడకూడదు. మనం ఇంట్లో కూర్చుని అనవసర మాటలు మాట్లాడుతామని దానివల్లే పేచీలు వస్తాయి. అవసరం ఉంటే మనం ఇతరులతో మాట్లాడాలి కానీ అవసరం లేకుండా మాటలు మాట్లాడకూడదు. అనవసర ప్రసంగుని పనికి రావు, అనవసర మాటలు మాట్లాడకూడదు, దానివల్ల అహంకారం పెరుగుతుంది, కర్మ చుట్టుకుంటుంది. మళ్ళీ కర్మ ఖర్చు అవడానికి కొన్ని వందల శరీర జన్మలు ఎత్తారు. తిండికాడ జాగ్రత్తగా ఉండాలి, మాటకాడ జాగ్రత్తగా ఉండాలి. మనం తిండికాడ తినే తిండికాడ కనుక జాగ్రత్తగా తర్వాత మీకు పడని తినకూడదు. కొంతమందికి ఎక్కువ అజీర్తితోటి బాధపడే వాళ్ళకి ఆకుకూరలు పడవు. మీకు పడకపోతే మీకు ఏ పదార్థాలు అయితే పడవై తినకూడదు మీరు, అప్పుడు మీ శరీరం తేలిగ్గా ఉంటుంది, సాధన చేసుకోవడానికి బాగుంటుంది. మన శరీరం కూడా గురువే, మనం తినేటప్పుడు చెబుతుంది అన్నం సరిపోతుంది, ఇంతవరకు తిన్నావు సరిపోతుందని. అప్పుడు ఆపి చేయాలి, ఇంకా ఎక్కువ తినేయకూడదు. అంచేత మన జాగ్రత్త, మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి, ఈశ్వరార్పణంగా చేయాలి. ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి కలిసి రాదు, అప్పుడు సమానంగా మన మనసును సమానంగా అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు బాగా ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు పొంగిపోకూడదు, అంటే ఉద్రేకం పొందకూడదు. కలిసి రాలేదనుకోండి, కుంగిపోకూడదు, కలిసి వచ్చి ఉద్రేకపడకూడదు, కలిసి లేకపోతే కుంగు, ఆ రెండు టైంలో సమానంగా ఉన్నారనుకోండి. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయన మీ పట్ల దయ చూపిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అని అయ్యో బంగారం లాంటి మనసు సంపాదించారు వాళ్ళు, వీళ్ళకి జ్ఞానం ఇవ్వకపోతే వీళ్ళే, వాళ్ళ ఇంట్లో బంగారం లేకపోయినా మనస్సు అంతా బంగారమే, శరీరం అంతా బంగారమే, మనస్సు బంగారం, నకసిక పర్యంతం బంగారం వీళ్ళు, వాళ్ళకి జ్ఞానం ఇవ్వకపోతే ఎలా అని ఇచ్చేస్తాడు. ఇంట్లో బంగారం ఉన్న వాళ్ళకి కాదు జ్ఞానం ఇచ్చేది, మనస్సు బంగారం అయితే వాళ్ళకి జ్ఞానం ఇస్తారు. కుట్ర అంతయి కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. అంటే గురువుని గౌరవించాలి, గురువుని ప్రార్థించాలి, గురువు పాదాలు విడిచిపెట్టకూడదు. నువ్వు అనేక జన్మల నుంచి నిన్ను అంటే లోపల బ్రాహ్మీ స్థితి పొందటానికి, బ్రహ్మజ్ఞానం పొందటానికి ఏ విషయాలైతే నాకు అడ్డొస్తున్నాయో అడ్డొస్తున్నంతా నువ్వు ఆ కుట్రంతా నువ్వు కోసుకుంటూ వస్తున్నావు, అంటే తీసేసుకుంటూ వస్తున్నావు. చెడ్డ గుణాలని తీసేసావు, చెడ్డ ఆలోచన తీసేసావు, చెడ్డ ఆలోచన తీసేసి మంచి ఆలోచనలు ఇచ్చావు, చెడ్డ గుణాలు తీసేసి మంచి గుణాలు ఇచ్చావు, చెడ్డ పనులు మార్పించేసి మంచి పనులు చేస్తున్నావు. నా లోపలన కుట్ర అంతా తీసేసావు, నా లోపలన చీమంతా తీసేసావు, నా లోపలైతే చిరాకంతా తీసేసావు, విసుగు తీసేసావు, చేదరించుకోవటం తీసేసావు. అన్ని తీసేసి చెడ్డ ఆలోచన తీసి మంచి ఆలోచనతో నింపావు. చెడ్డ ఆలోచన చేసేసి మంచి ఆలోచనతో నింపటం వల్ల, చెడ్డ మాటలు మానిపించి మంచి మాటలు మానిపించటం వల్ల, నాలుగో అటువంటి కుట్రంతా నువ్వు చేసేసి నాకు మార్గం నిర్దేశించి ఇలా నడుచుకో ఇలా చేయని నువ్వు చెప్పటం వల్ల, మంచి గుణాలతోటి నన్ను నింపటం వల్ల, అహంకారం అనేది దుప్పట తీసేసి నీ దయ అనే దుప్పట నాకు కప్పటం వల్ల ఓ అరుణాచరిస్తాడు, నా హృదయం శాంతితోటి నిండిపోయాను. ఇప్పుడు నా అహంకారం అనే దుప్పటతోటి కప్పుకుని పడుకుంటున్నాను నేను. ఆ దుప్పట తీసేసావు, ఆ దుప్పట తీసేసి నన్ను చల్లే వదిలేదు నీ దయ, నీ అనుగ్రహం అనే దుప్పట కట్టావు. ఇప్పుడు నా హృదయం అంతా శాంతితో నిండిపోయింది, నా మనస్సు అంతా శాంతితో నిండిపోయింది. ఎంత శాంతితో నిండిపోయారంటే ఇదే ఆ బ్రహ్మం, అదే ఇది, ఇదే అది అని వేరు భావన పోయింది. నాకు నీకు నాకు వేరు భావన పోయింది, ఇంకా భేద భావన పోయింది. ఇంకా కుట్ర ఉంటే నువ్వు వేరు నేను వేరనే భేద భావన, కానీ నా బుద్ధిలో ఏదైనా దోషం ఉంటే నువ్వు వేరు నేను వేరనే భావన కానీ, ఆ దోషం పోయిన తర్వాత నువ్వే నేను ఒకటి అభేద భావన. భేదం ఉంటే ద్వేషం వస్తుంది, భేదం ఉంటే కలహం వస్తుంది, భేదం ఉంటే అసూయ వస్తుంది, భేదమే లేదు నువ్వు నేను ఒకటంటే ఒక్కటే, ఉన్నదే ఒక్కటి. ఆ ఒక్కటి ఆ అనుభవం, ఆ పరమాత్మ భావన, ఆ పరమాత్మలో ఆ బ్రహ్మభావన, దేహాత్మ భావన పోయింది, బ్రహ్మభావన కలిగింది. ఆ బ్రహ్మభావనలో నీ దయ వల్ల ఆనందిస్తున్నాను, ఊగిసలాడుతున్నాను, ఇంకేం కావాలో అరుణాచరేశ్వరుడు. దేహమే ఆత్మ అనుకున్న భావన పోయింది, బ్రహ్మభావన కలిగింది, ఆ బ్రహ్మభావనలో శాంతిని పొందుతున్నాను, ముగింపు లేని శాంతి, వెగటలేని శాంతిని పొందుతున్నాను. వెలిచి లేదు, కొరత లేదు. నీ దయవల బ్రాహ్మీ స్థితిని ప్రసాదించావు, మరణ భయం పోయింది, దేహానికి మరణ భయం కలిగజేసి మరణం ఎలా, మరణం దేహానికి మరణ భయం కలిగజేసి మరణ భయం తీసేశావు. ఇదంతా నీ లీల అరుణాచలేశ్వరుడు. దేహానికి మరణ భయం కలగజేశావు, కలగజేసి శాశ్వతంగా మరణ భయం తీసేశావు అరుణాచలేశ్వరుడు. అయితే మనం ఏం చేయాలంటే పరమాత్మ చెప్పిన మాటల్ని శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. గురువు చెప్పిన వాక్యాన్ని, వేదం చెప్పిన వాక్యాన్ని శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. మంచి మంచి మాటలను మనసులో మననం చెయ్యాలి. మీకు అందరికీ జ్ఞానం కలుగుతుంది. అద్దులు లేని పరిమితుల్లోని శాంతిని అనుభవిస్తారు. మీరు తొందరపడొద్దు ఎవరన్నా. మీ ఇంట్లో ఎవడైనా చిరాక మనుషులు వికారం మనుషులున్నా మీ పని అదే మీరు చేసుకుని వెళ్ళిపోతా ఉండండి. వాళ్ళు ఎప్పుడైనా చిరాకుగా మాట్లాడతారనుకోండి, ఉద్రేకంగా మాట్లాడతారనుకోండి, వాళ్ళు ఉద్రేకపడ్డారో మీరు ఉద్రేకం తెచ్చుకోవద్దు. వాళ్ళు ఉద్రేకపడినా మీరు ఉద్రేకం తెచ్చుకోకుండా మీరు శాంతిగా మీ పని మీరు చేసుకోలేకపోతా అంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తా అంటే మీకు జ్ఞానం ఇస్తాడని మర్చిపోకండి. భావోద్రేకం పనికి రాదు. అంటే మీరు సాధన అంటే ఏమనుకుంటున్నారంటే దేవుడి పట్టణం ఎదురుకుండా పెట్టుకుని అక్కడ నాలుగు పుష్పాలతో పూజ చేయటమే సాధన అనుకుంటున్నారు. అది మంచిదే చేసుకోండి, పూజ జపము ధ్యానము మంచియే. కానీ సాధన అంటే అదే అనుకుంటున్నారు. మీరు పూజ చేయటం ఒకటే సాధన అనుకుంటున్నారు, అది గుడి చుట్టూరు తిరగటం ఒకటే సాధన అనుకుంటున్నారు. మీ ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు. మీ పనేది మీరు చేసుకుంటూ వాళ్ళు ఉద్రేకంగా ఉన్నా మీరు ఉద్రేకపడకుండా మీ పనేదే మీరు ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేసుకుని పోతుంటే మీకు జ్ఞానం ఇస్తాడు. వాళ్ళకి తెలియకుండా మీకు జ్ఞానం ఇస్తాడు. వాళ్ళ గోళ మీకెంత. భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించాలనుకుంటే మీ ఇంట్లో అందరితో చెప్పి అనుగ్రహించరు. వాళ్ళకి మీ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు వాడు దేవుడు. అంచేత మీరు ఎంత తెలివి గలవాళ్ళైనా, మీరు ఎంత సమర్థులైనా, మీకు ఎన్ని చదువులున్నా గురువు యొక్క దయ లేకపోతే జ్ఞానం కలగదు. మన హృదయంలో ఏదో ఉంది, బ్రహ్మం ఉంది. మన హృదయంలో శాంతి ఉంది, మన హృదయంలో ఆనందం ఉంది, మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. కానీ ఆయన దయ లేకుండా ఆయన తెలియబడ్డు. అయితే మనం చేసే పని, మనం చేసే చెప్పే మాట నిదానంగా ఉండాలి, ఏకంగా ఉండాలి. అప్పుడు ఆయన దయకి పాత్రులు అవుతాం. ఆయన దయ లేకుండా ఆయన మనకి స్వరూపం, ఆయన స్వరూపం మనకి ఇవ్వడు, అదే మోక్షం. భగవంతుడు ఒక్కడే మనకు నిర్వాణ స్థితిని ఇవ్వగలడు. నిర్వాణ స్థితి అంటే మోక్ష స్థితిని ఆయనే ప్రసాదించగలడు. భగవంతుడు ఒక్కడంటే ఒక్కడే ఆయనే ప్రసాదించగలడు నిర్వాణ సుఖాన్ని, ఆ మోక్ష సుఖాన్ని, మోక్ష శాంతిని. అది గురువు యొక్క దయ. గురువు యొక్క దయ మాటలకు అందదు, మనస్సుకు అందదు. ఇట్టిదాని అనుగ్రహం అరుణాచల. పేరు దలపగానే పట్టి లాగేచివి నీ మహిమ కనుదురెవరు అరుణాచల. ఉరికి అరుణాచలం అరుణాచలం అనంతే నా అహంకారాన్ని తీసేసావు, నా అజ్ఞానాన్ని తీసేసావు, నీ జ్ఞానాన్ని నాకు ఇచ్చావు, నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు. ఇటుదా నీ అనుగ్రహం. నీ అనుగ్రహం ఎంత గొప్పదని, ఎంతదని ఎవరు చెప్పగలరు, ఎవరు వర్ణించగలరు? చేత్తోటి రాయలేము నీ అనుగ్రహం గురించి, మాటతో నోటితోడు చెప్పలేం, మనస్సుతోడు ఊహించలేం. భగవంతుని దయ ఇట్టిదని ఎవడో చెప్పలేడు, ఎన్ని పుస్తకాలు రాసినా చెప్పలేడు. అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, రాతకు అందదు, చేతకు అందదు, ఏమీ అందదు. ఇట్టిది నీ అనుగ్రహం అరుణాచల. అరుణాచలం యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఇట్టిదని ఎవరో చెప్పలేరు. ఆయన అనుగ్రహాన్ని పొందిన వెంటనే మనకు ఆ నిర్వాణ స్థితి కలుగుతుంది. ఆయన అనుగ్రహం, నీ అనుగ్రహం. మనకి ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, వివేకం ఉంది, విచక్షణ ఉంది. పెద్ద తరకాయ ఉన్నా ఆయన దయ ఇట్టిదని ఆ దయని గుర్తించే తెలివి మనకు లేదట. మన తరకాయ పెద్ద తరకాయ. మనం బాగా తెలివైన వాళ్ళు అనుకోండి, అనుకోండి బాగా గడుసుదనం ఉందనుకోండి, మనకి బాగా మేధస్సు ఉందనుకోండి, అనుకోండి బాగా పెద్దవాళ్ళం అనుకోండి. తెలివిలో తెలివి అంటే పెద్దవాళ్ళం అంటే వయసులో కాదు, తెలివిలో పెద్దవాళ్ళం అనుకోండి. ఎంత తెలివి ఉన్నా ఆ దేవుని దయ ఇట్టిదని చెప్పడానికి ఎవడో సరిపోడటండి. అట్టిదట్టిన దేవుని దయ. ఆ దయ కొంచెం, ఆ దయ మనకు కలిగితే చాలు జ్ఞానం వచ్చేస్తుంది. మనకు ఏదైతే అసాధ్యమో అసాధ్యం అనుకుంటున్నామో ఈశ్వరుడికి సాధ్యం. మనకేదైతే కష్టం కష్టం అనుకుంటున్నామో అది ఆయనకి తేలిక. నాకు దేహాత్మ భావన పోగొట్టి బ్రహ్మభావన బ్రహ్మాత్మ భావన నాకు ఇచ్చేటప్పుడు అదే ఇది ఇదే అది దానికి దీనికి భేదం లేదనేటువంటి అభేద స్థితిని నువ్వు నాకు ప్రసాదించినప్పుడు నా ముఖం కూడా నరక్కుండా నువ్వు నాకు ప్రసాదించావు. నా ముఖం కూడా నువ్వు నలక్కుండా నాకు ప్రసాదించావు. ఇక భగవాన్ చెప్తున్నారు ఇక్కడ గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఏనుగుకి కళ్ళలో సింహం వస్తే వెంటనే మెలకు వచ్చేస్తున్నట్టు. దానికి ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, ఆ ఏనుగుకి కళ్ళలో ఏనుగు ఈ నిద్రపోతా అంటే ఆ నిద్రలో సింహం వచ్చింది అనుకోండి. స్వప్నంలో సింహం రాగానే భయం వల్ల ఏనుగుకి మెలకు వచ్చేస్తున్నట్టు ఏనుగుకి. అలాగే ఈ అజ్ఞానం అనే నిద్రలో ఉన్న జీవకోటికి ఆ గురువు అనే కృప అనే సింహం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే మన అజ్ఞానంలో జ్ఞానంలోకి వచ్చేస్తాం. గురువు యొక్క శక్తి అటువంటి ఇప్పుడు ఏనుగు నిద్రపోతుంది అనుకోండి, ఇప్పుడు మనకైనా ఎప్పుడు నిద్రపోతుంది, పెద్ద పాము కనిపించింది అనుకోండి భయం వేసి మెరుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైనా నిద్రపోతా అంటే ఎప్పుడైనా పెద్ద పాము వచ్చి మీద పడిగింది అనుకోండి నిద్రలో కళ్ళో, అప్పుడు వెంటనే భయం వేసి మెరుకు వచ్చేస్తుంది మనకి. అలాగే ఏనుగు కూడా నిద్రపోతా అంటే ఎప్పుడన్నా కళ్ళలో సింహం కనుక వస్తే ఏనుగు కళ్ళు వెంటనే ఏనుగు మెరుకు వచ్చేస్తున్నట్టు. అలాగే మనం అజ్ఞానంలో నిద్రలో ఉన్నాం, చచ్చిపోవటం పుట్టడం అని నిజం కాదు, అంతా అజ్ఞానంలో జరిగిపోతుంది. ఇవన్నీ మహావాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తాత్వమసి. దేన్నైతే నువ్వు పొందుదాం అనుకుంటున్నావు అదే నువ్వు అయి ఉన్నావు. నీ హృదయంలో ఉన్నటువంటి జీవుడు పరాయి వాడు కాదు, దేవుని వాడే. ఆ దేవుళ్ళు ఐక్యం అయ్యే వరకు వాడికి శాంతి లేదు. వాడి పరాయి వాడు అనుకుంటున్నామో, దేవుడికి పరాయి వాడు కాదు నీ హృదయంలో ఉన్న జీవుడు. అయమాత్మ బ్రహ్మ వాడి ఈడు ఒకటే. అందుకే రమణ మహర్షి గారు నేనే ఉండను పుస్తకంలో చెప్పారు, మనం ఎవరికి ఏది సహాయం చేసినా తిరిగి మనకే వచ్చేస్తున్నాను. అంటే పరిణామంలో నువ్వు ఎవరికి ఏది సహాయం చేసినా తిరిగి నీకే వచ్చేస్తుంది. అంటే నువ్వు ఎవరికైనా ఒక అట్టిపండి ఇచ్చావనుకో, రాబోయే జన్మలో భగవంతుడు నీకు 10 అట్టిపండు తెచ్చి నీకు కేటాయించా, భగవంతుడికి ఏది అక్కర్లేదు కాబట్టి నీ పండు నీకే ఇచ్చేస్తాడు. నువ్వు ఇతరులకి ఏది సహాయం చేసినా అదే నీకు తిరిగి వచ్చేస్తుంది. నీకు ఏం చేత నువ్వు ఎవరికి సహాయం ఎవరికి చేసి అక్కడ ఉన్న అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి వాడే అనిపిస్తాడు. మీరు ఎవరికైనా అన్నం పెట్టారనుకోండి, మీరు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు ఎవరికైనా అన్నం పెట్టారనుకోండి, వాడు అహంకారం తింటుంది, వాడి శరీరం లోపల ఆకలిని అగ్ని ఉంటేనే వాడు తినగలడు, లేదా తినలేడాడు, అగ్ని రూపంలో ఉన్న వాడిని నేను. మీరు ఎవరికైనా అన్నం పెడితే వాడు మనకు ఆకలి లేకపోతే తినగలండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తానుకోండి, నాకేం ఆకలి లేదు, మీరు అన్నం పెట్టిన వాడికి తినగలనా? తినలేను. ఆకలి ఉంటేనే, ఆకలి లేకపోతే అన్నం తినలేము. ఆకలి ఉంటే తినగలం కదా. ఆకలి రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. అంటే నువ్వు ఎవడైనా అన్నం పెడితే లోపల తినేవాడు ఈశ్వరుడు. ఆకలి లేకపోతే శరీరం ఉందో ఆకలి లేదనుకోండి వాడేం తింటాడు? ఆకలి ఉండాలి, జఠరాగ్ని. అగ్ని రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. అయితే నువ్వు ఎవరికైనా అన్నం పెడతా అంటే ఈశ్వరుడికి పెట్టినట్టు. అక్కడ రూపం కాదు, నామం కాదు. అక్కడ ఆ రూపనామాలు మాయ, భగవంతుడి చేత కల్పించినటువంటి మా ఈ నామరూపాలన్నీ. భగవంతుడి నిజం, భగవంతుడి కల్పించింది మాయ. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం ఏ రకమైన తిండి తిన్నా, ఘన పదార్థాలు తిన్నా, ద్రవ పదార్థాలు తిన్నా, లోపల జీర్ణం చేసేవాడు ఈశ్వరుడు. కొంతమంది ఇంట్లో అన్నీ ఉంటాయి, ఏది తిన్నా పడదాళ్ళకి, లోపల జఠరాగ్ని లేదు. కొంతమందికి ఇంట్లో అన్నీ ఉంటాయి, మంచినీళ్ళు కూడా పడవు. ఆ జఠరాగ్ని రూపంలో వాడు ఈస్తాడు. మీరు ఎవరికైనా అన్నం పెడితే ఎవరికో ఆ రూపానికో నామానికో ఎల్లమ్మకో పొర్లమ్మకో పెట్టామనుకుంటారు. పొర్లమ్మ కదా, అక్కడ తినేవాడు ఈస్తాడు. ఆ ఎల్లమ్మ ఆకలి లేకపోతే తినగలదా? ఆకలి రూపంలో ఉన్నవాడు ఈస్తాడు. అంటే నీకు అజ్ఞానం నిద్రలోంచి నిజమైన జ్ఞానం కలగాలంటే ఆ గురువు దయవల్లే నువ్వు అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వస్తావు, అసత్యంలోంచి సత్యంలోకి వస్తావు, మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందుతావు. మన దేహం చనిపోయినప్పుడు అది నిజం కాదు, అది స్వప్న సమానమే. మన దేహం నేననుకుంటున్నాం కాబట్టి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అనిపిస్తుంది. ఆ దేహ భావన, దేహ బుద్ధి తగ్గించుకుంటూ రావాలి. అదే నీ సాధన యొక్క లక్ష్యం. పరమాత్మ భావనలో శాంతిని పొందు అంటాడు ఈశ్వరుడు. నువ్వు అది తిన్నావు, ఇది తిన్నావు, సినిమా చూద్దాం, టీవీ చూద్దాం. మీరు టీవీలు ఎందుకు చూస్తారు? ఏదో సంతోషం కాదు, ఏదో బాగుంటుందని. సినిమాలకు ఎందుకు వెళ్తున్నారు? ఏదో బాగుంటుందని వెళ్తున్నారు. లేదా ఇంకోటి ఏం చేస్తున్నారు? ఇంకో సినిమాలకు వెళ్ళినా, టీవీలకు వెళ్ళినా, సరదాలకు షికారులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా లేదా బొంబాయి వెళ్ళి చూసి వచ్చినా, ఏం చూసి వచ్చినా, చుట్టాలింటికి వెళ్ళినా, పట్టాలింటికి వెళ్ళినా, బంధువుల ఇంటికి వెళ్ళినా, ఆరింటికి వెళ్ళినా, ఈరింటికి వెళ్ళినా, ఆ సెలవుల్లో అక్కడికి ఇక్కడికి చుట్టాలింటికి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినా, ఎక్కడ వచ్చినా ఏదో కొంచెం కంఫర్ట్గా ఉంటుందని. ఇది ఒక విషయం. పరమాత్మ భావంలో శాంతిని పొందవయ్యా. లోక విషయాల్లో నువ్వు ఎక్కడ శాంతి పొందడానికి ప్రయత్నం చేసినా భవిష్యత్తులో దుఃఖం కింద మారిపోతుంది అది. నువ్వు శాంతిని పొందు. నీకు శాంతి లేకుండా ఎలా ఎంతకాలం ఉండగలవు? నువ్వు పరమాత్మ భావంలో శాంతి, నీకు శాంతి కావాలి. కానీ అది పరమాత్మ భావంలో, బ్రహ్మభావంలో శాంతిని పొందు. అలా కాకుండా ఏదో విషయాల్లోనో వస్తువుల్లోనో చుట్టాల్లోనూ స్నేహితుల్లోనూ ఇక్కడ శాంతిని పొందుతాం అనుకున్నాడు. మన విరోధులు అయితే మొన్న శాంతి అంతా పోతుంది. వాళ్ళు ఎప్పటికైనా ఈ ఫ్రెండ్షిప్లు ఎలాగ నిలబడి కది. ఇప్పుడు మీరు మీ అత్తగారు బాగా ఇష్టంగా ఉంటున్నారనుకోండి, బాగా ఇష్టంగా ప్లెజర్ శాంతిని పొందుతున్నారనుకోండి, మీ అత్తగారికి మీకు మళ్ళీ పేచీలు వచ్చినాయి అనుకోండి, ఈ శాంతి అంతా అశాంతి కింద మారిపోతుంది, ఈ సంతోషం అంతా దుఃఖం కింద మారిపోతుంది. సంసారంలో ఏ రకమైన సుఖాలు అనిపించినా రా, ఈ సుఖాలన్నీ ఈ సంతోషాలన్నీ నూటికి నూరు పళ్ళు వడ్డీతో సహా దుఃఖాల కింద మారిపోతుంది. ఇప్పుడు ఈ స్నేహాలు నిలబడి స్నేహాలయ్యి నీ తోటికాళ్ళు ఇప్పుడు ఇవాళ ఇష్టంగా ఉండొచ్చు, ఇంకో సంవత్సరానికి పేచీలు వచ్చేయచ్చు. అన్నదమ్ములు ఇవాళ ఇష్టంగా ఉండొచ్చు, ఇంకో సంవత్సరానికి పేచీలు వచ్చేయచ్చు. అది ప్రకృతి. అది ఇక్కడ అహంకారం ఉంటుంది, అక్కడ అహంకారం ఉంటుంది. ఇవన్నీ నిజాలు కాదు. అంటే తోటికోళ్ళని చూడొద్దని, అత్తకోళ్ళు ఇష్టంగా ఉండొద్దని కాదు ఇక్కడ చెబుతాంట. నీ శాంతి కోసం వారి మీద కాదు, నీవు చేయవలసిన డ్యూటీ ఉంటే చెయ్యి ఈశ్వరార్పణగా. అంతేకాని నీ శాంతి కోసం వారి మీద ఆధారపడకు. నీ శాంతి కోసం వారి మీద ఆధారపడితే వారు రేపు పొద్దున విరోధం అయితే నీ శాంతి అవుతుంది. పరమాత్మ భావంలో శాంతి పొందు అర్జున. ఎంత గొప్ప టీచింగ్ చూడు. మనిషి శాంతి లేకుండా బతకలేడు, శాంతి లేని వాడికి సుఖం లేదు. మీకు ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా డబ్బుని బట్టి సుఖం రాదు, శాంతిని బట్టి సుఖం వస్తుంది. 1,000 కోట్లు డబ్బుండి రోజు హాస్పిటల్ చుట్టూరు తిరిగే వాళ్ళు ఉన్నారు. శరీరంలో ఆరోగ్యం లేదు, మనసులో శాంతి లేదు. కేర్ ఆఫ్ అడ్రస్ హాస్పిటల్. మన దేహ ప్రారంభంలో వచ్చేది ఏదో అంటే వస్తుంది, వచ్చేది వస్తుంది, రాంది రాదు, వచ్చేది ఆగదు. వచ్చేది మీ దేహ ప్రారంభంలో ఏదైనా వచ్చి యోగం ఉందనుకోండి, ఎవడన్నా పట్టుకుంటే అది ఆగదు. అది మీ దేహ ప్రార్థనలో రానిది ఏదైనా ఉంటే ఎవడైనా మీకు తీసుకురావాలన్నా రాదది. అది ఈశ్వరాజ్ఞ, అది కర్తృరాజ్ఞయా. ఆ ఈశ్వరుడు ఆజ్ఞను బట్టే ఏ ఉపాధికి ఏ జీవుడికి ఎంత రావాలో అంతా వస్తూ ఉంటుంది. చెట్లో చాలా నీళ్లున్నాయి, చెంబుతోడు పట్టుకున్నాడు చెంబుడు నీళ్లు వస్తాయి, బాధ్యతడు పట్టుకున్నవాడికి బాధ్య నీళ్లు వస్తాయి, బింది పట్టుకెళ్ళిన వాడికి బింది నీళ్లు వస్తాయి, అలాగే జన్మాంతరమైనటువంటి జన్మాంతరమైన సుకృతిని బట్టి ఏ జీవుడికి ఎంత రావాలో అంత సంపద వస్తూ ఉంటుంది. మనం ఆశిస్తే ఎక్కువ రాదు, మరిచిపోతే తక్కువ రాదు. రాబోయే కర్మల గురించి ఆసక్తి పెట్టుకోకు. రేపు ఏదైనా మంచి జరుగుతుంది అనుకోండి, మీకు రేపు వచ్చేవాడుకు ఆ మంచి జరుగుతుంది ఉప్పు నుంచి మీరు అది కనిపెట్టుకోకుండా మంచి కోసం. అది ఎప్పుడు జరగాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో పరమేశ్వరుడు చూస్తాడు. భగవంతుడు చెప్పిన వాక్యాలని వినండి, వింటే సరిపోదు, మననం చేయండి. మననం చేసి మీ సొంతం చేసుకోండి. ఆచరించగలిగింది ఆచరించండి, ఆచరించలేకపోతే ఎందుకు ఆచరిస్తున్నా, ఎందుకు ఆచరించలేకపోతున్నా విచారణ చేయండి. ఇలా చేయగా చేయగా ఈశ్వరుని దయ మీకు కలుగుతుంది. వివేకం విడిచిపెట్టద్దు, విచారణ విడిచిపెట్టద్దు, మరణం విడిచిపెట్టద్దు, జపధ్యానం విడిచిపెట్టద్దు, భగవంతుని స్మరించడం విడిచిపెట్టద్దు. ఎంత పెద్ద గడ్డి మేటికైనా, ఎంత పెద్ద ఒక అగ్గిపులకు లోకు, ఎంత పెద్ద గడ్డి మేటైనా ఒక అగ్గిపులకు లోకు, ఎంత పెద్ద గుమ్మడికాయనా కత్తిపీటకు లోకు. మీ హృదయంలో ఎన్ని దోషాలున్నా భగవంతుడి యొక్క నామానికి లోకు. ఒకవేళ అనుకుందాం మీ హృదయంలో దోషాలు ఉన్నాయనుకోండి, ఆ జన్మాంతరంలో నుంచే మన బుద్ధిలో దోషాలు ఉన్నాయనుకోండి, మీరు ఉప్పులో నీళ్ళలో ఉప్పేస్తే ఆ ఉప్పు ఎలా కరిగిపోతుందో నీళ్ళలో. అలాగే మీ బుద్ధిలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆ భగవంతుని నామాన్ని స్మరించుకుంటాడు, నామాన్ని కరగదీసేస్తుంది ఆ దోషాలని. మీ భగవంతుడి యొక్క నామం, భగవంతుడి యొక్క ఆ జపం, భగవంతుడి యొక్క స్మరణ అది కరిగించలేనటువంటి దోషాలు మీలో ఏమీ లేవు. బండరాలను కూడా కరగదీసేస్తుంది అయ్యా. ఒక్కసారి కృష్ణ శివ శంకర హరహర శంకర జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర అనే శంకరుడి యొక్క నామం, రామనామం, ఆ కృష్ణనామం, ఏది మీకు ఏది ఇష్టమైతే ఆ నామాన్ని స్మరించుకుంటే నీటిలో ఉప్పేస్తే ఎలా కరిగిపోతుందో అలాగే ఆ నామంలో మీ దోషాలన్నీ కరిగిపోతాయి. అటువంటిది భగవంతుడి యొక్క నామం. మీరు చిల్లర చిల్లర విషయాలకు మీ మనస్సును పాడు చేసుకోకండి. కొంతమంది ఈ ముసలమ్మలు కొంతమంది జరిగిపోయిన గొడవలని తలపెట్టుకుంటూ ఉంటారు. జరిగిపోయిన గొడవల్లోంచి విడుదల పొందండి అన్నాడు కృష్ణుడు. జరిగిపోయిన గొడవల నుంచి విడుదల పొందండి, రాబోయే గొడవలు ఊహించుకోకండి. జరుగుతున్న ఏదైనా మీ ప్రారంధం మంచి ప్రారంధం ఉంటే పొంగిపోకండి, చెడ్డ ప్రారంధం ఉంటే కుంగిపోకండి. మీ ప్రారంధాన్ని ఇష్టంగా అనుభవిస్తే రాబోయే జన్మలకు అటువంటి ప్రారంధాన్ని మీకు ఇవ్వడం. కొంతమంది చాలా గొప్ప మనుషులు ఉంటారు, ఆ జీవకోటి అండి, కష్టాల మధ్యలో కూడా శాంతిగా ఉంటారు. అన్ని ఎడు చూసినా ముళ్ళ పరికలే, ఎడు చూసినా ముళ్ళే, కానీ శాంతిగా ఉంటారు. ఎడు చూసినా ముళ్ళు కనిపిస్తూ ఉంటాయి, కానీ శాంతిగా ఉంటారు. వాళ్ళకి భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడు. అయ్యో ఇంత అశాంతి కారణాలు ఉండి కూడా శాంతిగా ఉండగలుగుతున్నారు వీళ్ళు అని భగవంతుడు వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సహించే శక్తి ఉంటే, భరించే శక్తి ఉంటే. పురాణాల్లో ఒక మాట ఉంది, నూనె లేని దీపం ఎటువంటిదో సహనం లేని మనిషి కూడా అటువంటి వాడే అని. నూనె లేని దీపం ఎటువంటిదో సహనం లేని మనిషి, ఓర్పు లేని మనిషి కూడా అటువంటి వాడే అని. నూనె లేని దీపానికి ఇంకా ప్రకాశం ఉండదు, సహనం లేని మనిషికి, ఓర్పు లేని మనిషికి ఏమి ఉన్నా దానికి రాణింపు ఉండదు, ప్రకాశం ఉండదు. కొంతమంది జరుగుబడతనం చూసుకుని ఆ ఉన్నం పోగొట్టుకుంటూ ఉంటారు. అంటే మీరు భక్తి, తల్లి భక్తి అయితే బిడ్డ జ్ఞానం, తల్లి లేకుండా బిడ్డ రాడు. అంటే మీకు ఆత్మజ్ఞానం కలగాలంటే పరమేశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండండి. ఆయన గుణాలను ఆస్వాదించి మీరు నోట్లో పాయసం పోసుకున్నప్పుడు ఎలా ఉంటుందో మీకు, అలాగే భగవంతుడి గుణాలను ఆస్వాదించండి, చెవులతోటి వినండి, స్మరించండి, అయితే ఆయన నామాన్ని భజించండి, ఆయన్ని పూజించండి, ఆయన స్మరించండి, పవిత్రులకండి. ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ నారాయణ. అక్కడ ఓంకారం అంటే, ఓంకారం అంటే శబ్ద బ్రహ్మం. ప్రతి మంత్రానికి మనిషికి శిరస్సు ఎంత ముఖ్యమో, ప్రతి మంత్రానికి కూడా ఓంకారం అట్లనేది ముఖ్యం. ఓంకారం అంటే అక్కడ అర్థం ఏంటంటే పరిపూర్ణమైనది, అంతటా వ్యాపించున్నది, పరిపూర్ణమైనది, పవిత్రమైనది, శుద్ధమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, అటువంటి సత్పదార్థమే ఓంకారం. దాన్ని పొందటానికే నారాయణ స్మరణ, దాన్ని పొందటానికే శంకరుడి యొక్క స్మరణ, దాన్ని పొందటానికే గురువు యొక్క స్మరణ, దాన్ని పొందటానికే కృష్ణ స్మరణ. వాసుదేవ వాసుదేవ వాసుదేవ, ఆ వాసుదేవుని స్మరించడం కూడా దానికోసమే. ఓంకారం అంటే పరిపూర్ణమైనది, పవిత్రమైనది, అంతటా వ్యాపించినది, వెలిచి లేనిది, కొరత లేనిది, సృష్టితోటి సంబంధం లేనిది, సృష్టి అంతటా వ్యాపించున్నాడు. ఏవల ఉన్నాడు, ఆవల ఉన్నాడు, ఈ ఒడ్డునున్నాడు, ఆ ఒడ్డునున్నాడు, అంతటా వ్యాపించున్నాడు. ఖగోళం అంతటా వ్యాపించున్నాడు, ఖగోళానికి అతీతంగా ఉన్నాడు. ఆ అంతటా ఉంది, అంతటా ఉన్న బ్రహ్మము నీలో ఉన్న ఆత్మ వేరు కాదు, ఇదే అది అదే ఇది అని నీకు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు దీనికి దానికి భేదమే కనిపించదు. ఆ వేద స్థితిని పొందవయ్యా, అదే ఓంకారం. పరిపూర్ణమైన బ్రహ్మములోనే భేదస్థితి లేదు. అహంకారంలో భేదస్థితి ఉంది, మనస్సులో భేదస్థితి ఉంది, దేహభావంలో భేదస్థితి ఉంది, కానీ పరిపూర్ణంగా అంతటా వ్యాపించిన వస్తువుకి రాకలేదు, పోకలేదు, వెళ్ళటం లేదు, రావటం లేదు. అటువంటి బ్రహ్మాండాన్ని, అటువంటి పరిపూర్ణమైన దాన్ని, అటువంటి పవిత్రమైన దాన్ని, అటువంటి ఏకంగా ఉన్నదాన్ని, ఒక్కటంటే ఒకటగా ఉన్నదాన్ని, ఏమీ లోపల బయట భేదం లేని దాన్ని, అటువంటి వస్తువు కూడా నీలో నీ అంతటా ఉంది, అంతటా ఉన్నది నీ హృదయంలో కూడా ఉంది. అంచేత నీ హృదయంలో నా పరమాత్మని, అంచేత నువ్వు మనస్సును నిగ్రహించి, ఇంద్రియాలను నిగ్రహించి, నీ మనస్సును నియమించుకుని, నీ బుద్ధిని నియమించుకుని, నీ బుద్ధి చెప్పినట్టుగా, నీ బుద్ధి శాస్త్రం చెప్పినట్టుగా నీ బుద్ధి వినాలి, బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాలి. అలా నీ బుద్ధిని అదుపులో పెట్టుకుని శాస్త్రం యొక్క మన అహంకారాన్ని ప్రమాణంగా పెట్టుకోకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే ఏదో రోజున ఆయన దయకి పాత్రులయ్యి అఖండం ఆనందం పరిపూర్ణం ఆ బ్రహ్మము మనకి స్వరూపంగా వ్యక్తం వచ్చింది వాడే నారాయణుడు. మీరు మన ఏమైనా 1000 సంవత్సరాలు బతకం, మీ ఇంట్లో డాక్టర్లు ఉన్నా, మీ ఇంటి చుట్టూరు డాక్టర్లు ఉన్నా 1000 సంవత్సరాలు బతకరు. మనకంటే ముందే ఆడే చచ్చిపోతాను, ఆడ మన బతుకు. ఈ మధ్యన డాక్టర్ గారు ఉన్నారు, చాలా తెలివైన ఆయన, చాలా జాగ్రత్తగా కూడా ఉంటారు ఆయన, చాలా తెలివైన ఆయన, రోగ వైద్యం కూడా బాగానే చేస్తారు. ఆయన కూడా చిన్నికాడు జాగ్రత్తగానే ఉంటారు, అన్ని జాగ్రత్తగా. ఆ జన్మాంతరంలో ఉన్న కర్మను ఎవడో తప్పించడు, సరిగ్గా ఆయన క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా పూర్వజన్మ, ఇది నేను చెప్పాను కదా, పూర్వజన్మలో మన పాపం దేహానికి రోగం రూపంలో, మనస్సుకి శోకం రూపంలో వచ్చి తీరుతుంది. అది అనిపిస్తే కదా అది ఖర్చు అవ్వదు. అబ్బా ఏంటి ఈ మధ్యన అశాంతిగా ఉంటున్నాం, బెంగ పెట్టుకుంటున్నామండి, కుదిర ఉంటలేదండి. జన్మాంతరంలో పాపం అలా పీడిస్తుంది మనస్సు. కొంతమందినేమో అశాంతిగా పీడిస్తుంది, కొంతమందికి 24 గంటల శరీరానికి ఏదో రోగం, ఒక రోగం తగ్గేది ఇంకో రోగం పట్టుకు. ఆ డాక్టర్ గారి గురించి చెప్పాను కదా, పాపం చాలా మంచి అయినా ఆ జన్మాంతరంలో ఏదో ఉంది, అది అనుభవించాలి. తర్వాత ఇది ఆంజనేయ స్వామి రావణాసురుడితో చెప్పాడు, ధర్మానికి ధర్మమే, అధర్మానికి అధర్మమే. నువ్వు ఏదైనా పూర్వం ఇప్పుడు ఏదో కొన్ని మంచి పనులు చేసావు నువ్వు, అంచేత రాజయ్యావు, ఇక్కడ లంకకి రాజయ్యావు. అని చేత పూర్వం ఏదో మంచి పనులు చేసావు కాబట్టి ఇప్పుడు రాజయ్యావు, మళ్ళీ ఇప్పుడు చెడ్డ పనులు మొదలు పెట్టావు, మళ్ళీ చెడ్డ ఆ మంచికి ఫలితంగా రాజయ్యేలాగయో ఈ చెడ్డ పనికి ఫలితంగా నిన్ను పీడిస్తుంది ఈ చెడ్డ పని. దేనికి అదే అన్నాడు ఆంజనేయ స్వామి రావణాసురుడితో మాట్లాడుతూ, నేను రాజుని రాజుని అనుకుంటున్నావు, ఈ రాజపదం ఏం చెప్పి ఉంటుంది, పూర్వంలో ఏదో పుణ్యం చేసే రాజపదం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చెడ్డ పనులు మొదలుపెట్టావు, ఈ చెడ్డ పనులు ఫలితం కూడా అలాగ అనుభవించాలి, నువ్వు రాజరికం ఎలా అనుభవిస్తున్నావు? శంకరాచార్యులు వారు అన్నారు, నీ దేహానికి ఏదైనా ప్రారంభం ఉందనుకో, మంచి అది స్వప్నమే, మంచి ప్రారంభం కూడా స్వప్నమే, చెడ్డ ప్రారంభం కూడా స్వప్నమే, మంచి ప్రారంభం కూడా అది నిజం కాదు, చెడ్డ ప్రారంభం కూడా నిజం కాదు, ఇదంతా స్వప్నమే. మంచి ప్రారంభం వస్తే ఉద్రేకపడకు, చెడ్డ ప్రారంభం వస్తే కుంగిపోకు, కంగు తినకు, అప్పుడు ఈశ్వరుని దయ నీకు ప్రసాదిస్తాడు. నీకు ఏదైనా అదృష్టం కలిసి వచ్చిందనుకుని ఎగిరి ఎగిరి పడకండి, అణిగి అణిగి ఉండండి. అదృష్టం కలిసి వచ్చినప్పుడే కంట్రోల్ చేసుకోవాలి, ఏమీ లేనప్పుడు ఎలాగైనా అణిగే ఉంటాం. తాడుగు బొంగరం లేనప్పుడు అణిగుండగా ఏం చేస్తామండి, అణిగే ఉంటాం. ఇప్పుడు మామూలుగా ఏమీ లేనప్పుడు ఎగిరెగిరేం పడతామండి, అణిగే ఉంటాం. అన్నీ వచ్చినప్పుడు కూడా అణిగి ఉండాలి. అది ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, మీ ఇంటికాడ రూపాయలే సంపద అనుకుంటున్నారు, మీకు ఏదో 10 ఎకరాల పొలం ఉంటే ఆ 10 ఎకరాల సంపద అనుకుంటున్నారు. మీరు వినయం ఉండాలి, వినయం కూడా సంపదే. మీ ఇంట్లో ఉన్న రూపాయలు మీకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించబెట్టవు, మీలో ఉన్న వినయం, మీలో ఉన్న వివేకం వినయం కూడా సంపద, మీలో ఉన్న మంచితనం సంపద, మీలో ఉన్న వివేకం సంపద, మీలో ఉన్న విచక్షణ సంపద. ఈ సంపద మటుకే ఆత్మజ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది, కానీ మీ ఇంట్లో రూపాయి కాగితాలు కాదు. అయితే మీ రూపాయి కాగితాలు పెట్టి బియ్యం కొనుక్కోవచ్చు, అపరాలు కొనుక్కోవచ్చు, కాశీ వెళ్ళి రావచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ అనుభవించవచ్చు. బజార్లో ఏముంటే అన్నీ, నీకు డబ్బు ఉంటే బజార్లో వస్తువులని తెచ్చి మీ ఇంట్లో పడేసుకోవచ్చు. డబ్బు వల్ల భోగం వస్తుంది, ధనం వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. మీ ఇంట్లో ధనం మీకు జ్ఞానాన్ని ఇవ్వదు, భోగాన్ని ఇస్తుంది. 1,000 కాసులు బంగారం కొనుక్కోవచ్చు, 1 ఎకరం పొలం కొనుక్కోవచ్చు, డబ్బు ఖర్చు పెట్టి ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యే పదవి సంపాదించవచ్చు. కానీ ఆ జ్ఞానం వల్ల మాత్రమే మీలోనే నిజమైన సంపద, మీలోన వినయం, మీ నిజమైన సంపద మీలోన అణకువ, మీలోన సంపద అణిగి ఉండటం, మీలోన వివేకం, మీలోన విచక్షణ, మీలోన మంచితనం, మీలోన ఏకాగ్రత, అది మటుకే నీకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. అంటే మీలోన మీ ఇంటికాడన్న రూపాయి కాగితాలు ఒకటే సంపద అనుకుంటున్నారు, మీలోన వినయం, మీలోన నమ్రత, మీలోన మంచితనం కూడా సంపత్తుడు సమానం అని ఆచార్యులు వారు అన్నారు. అనుగ్రహ స్వరూపుడు కాబట్టి మంచి మాటలు చెప్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, మీ ఇంట్లో ఉన్న పైసాలే సంపద అని. సంపదే, దానివల్ల భోగం వస్తుంది. మీరు 1 ఎకరం పొలం కొనుక్కోవచ్చు, బట్టల కొట్లోకి వెళ్ళి మొత్తం బట్టలను తెచ్చుకొచ్చి మీ బీరి వాళ్ళు వేసేసుకోవచ్చు, మీకు 10 చీరలు అవసరం అనుకోండి, 100 చీరలు కొనుక్కోవచ్చు డబ్బు ఉంటేనే. దానికి మోక్షానికి సంబంధం లేదు. మీరు కాశీ వెళ్ళి రావాలంటే వెళ్ళొచ్చు, వెళ్ళి రావస్తూ ఉండొచ్చు, కానీ మీలో ఉన్న వివేకం, వినయము, నమ్రత, మంచితనం, అది కూడా సంపత్తుడు సమానమే. ఇచ్చింది ఆ సంపద మీకు జ్ఞానాన్ని సంపాదించేస్తుంది, ఆ కళ్యాణ గుణాలు కూడా మీకు సంపద ఆ జ్ఞానాన్ని సంపాదించేస్తుంది. అంటే మీకు నిజంగా అబద్ధం అబద్ధంగా అయితే గొడవ లేదు, నిజంగా జ్ఞానానికి అలా అంటే భగవంతుడి పాదాలను విడిచిపెట్టకండి, ఈశ్వరుడి పాదాలను విడిచిపెట్టకండి, మహావిష్ణువుని స్మరించండి. ఇప్పుడు మనిషి అయ్యాక ప్రారంభంలో ఒకసారి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, 17 పదవులు ఉన్నాడుగా, పదవ పోతున్నప్పుడు ఎంతో కొంత దుఃఖం వస్తూ ఉంటుంది. దీనికి సామెత చెబుతారు, సూర్యుడి చుట్టూరు గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడి ప్రపంచానికి వెలుతురునిస్తున్నాడు, సూర్యుడి చుట్టూరు గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడి చాలా గొప్పవాడే, రథసప్తం వస్తుంది 15వ తేదీన, ఈ నెల 15వ తేదీని రథసప్తమి. సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి. ఆ రోజున మట్టికి చన్నీటి స్నానం చేయండి. ఈ నెల 15 రథసప్తం వస్తుంది అంటే ఆ రోజున అందరూ సూర్యుడికి నమస్కారం పెట్టుకుంటారు. నీకు వేడి నీళ్ళు అలవాటున్నా ఆ రోజు మట్టికి స్నానం చేసి, చన్నీటి స్నానం చేసి సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి. రథసప్తం అంటే సూర్యుని ఉపాసించిన రోజు. ఈ నెల 15 రథసప్తం వస్తుంది. ఎందుకు సూర్యుడు కూడా ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, శాస్త్రంలో ఏమని చెప్పి సూర్యుడు గొప్పవాడే, ఆడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి, ప్రపంచానికంతా వెలితిరిస్తున్నాడు, ఆయన ఆడికి కూడా ఇప్పుడు గ్రహణం పడతాను సూర్యుడికని. అటువంటి గొప్ప సూర్యుడు కూడా ఎప్పుడైనా గ్రహణం పడుతుంది. అలాగే దేహ ప్రారంభంలో ఏది ఉంటే అది వచ్చేస్తుంది. మీరు ఎంత పెద్దవాళ్ళు అనుకున్నా సరే, మీరు పెద్దవాళ్ళని చావు మిమ్మల్ని చూసి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోదు. సూర్యుడు అంత గొప్పవాడికే టైంకి గ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు ఆడి అండి ఉండవలసి వస్తుంది. అందుకు జ్ఞాపకం వస్తుంది ఈ నెల 15వ తేదీని సూర్యుడికి. మీరు ఎవరైనా శారీరక అనారోగ్యంతో బాధపడతాంటే, సూర్యుడు ఆరోగ్యకారకుడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆ రోజున ఈ నెల 15వ తేదీని రథసప్తమ రోజున మట్టికి మీరు కొంచెం చన్నీళ్ళు స్నానం చేసి ఆ ఒక్కరోజే మీకు ఒక గోరి వెచ్చని నీళ్లు అలవాటు ఉంటే రోజు అలా చేసుకోండి. ఆ ఒక్కరోజే మట్టికి చన్నీటి స్నానం చేసి సూర్యుడికి నమస్కరించి ఆ సూర్య భగవాన్ని ధ్యానం చేసుకోండి. సరే, ఈ నెల 19వ తేదీని భీష్మ ఏకాదశి. 15 రథసప్తమి, 19వ తేదీ భీష్మ ఏకాదశి. మేము ఆ రోజున చించినాళ్ళలో ఉంటాం. భీష్మ ఏకాదశి 19వ తేదీని భీష్మ ఏకాదశి చించినాళ్ళలో గీతాభవనంలో ప్రవచనం. భీష్మ ఏకాదశి, ఆ భీష్మ ఏకాదశి అనే పేరు జయ ఏకాదశి. ఆ భీష్మ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, అంపశయ్య మీద భీష్ముడు 56 రోజులు ప్రాణం విడిచిపెట్టకుండా అంపశయ్య మీద ఉన్నాడు. 56 రోజులు ఉన్న తర్వాత ఉత్తరాయణం వచ్చాక ఈ భీష్మ ఏకాదశి రోజుని భీష్ముడి శరీరం విడిచిపెట్టాడు. అది అందుకే భీష్మ ఏకాదశి అంటారు దాన్ని. భీష్మ ఏకాదశి 19వ తేదీని వస్తుంది. నెల 19వ తేదీని భీష్మ ఏకాదశి అని ఎందుకు వస్తుంది అంటే, ఆ పేరు, ఆ రోజుని భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. స్వచ్ఛంద మరణం ఆయనకి. ఆయన ఎప్పుడు మరణించాలంటే అప్పుడు మరణం వస్తుంది కానండి, ఎవరో చంపితే ఆయన మరణించడు. స్వచ్ఛంద మరణం. ఆ రోజున ఏకాదశి శుభగడియలు చూసుకుని ఆ ఏకాదశి రోజున ఆయన శరీరం విడిచిపెట్టాడు కాబట్టి భీష్మ ఏకాదశి అన్నారు. దాన్ని ఆ 19వ తేదీని మేము ఎక్కడ ఉంటాం, భీష్మ ఏకాదశి రోజు చించినాళ్ళలో ఉంటాం. ఆ చీమలంటే తీసేయండి. అంటే దండలు వేస్తారు కదా, మాకు దండలు వేయకూడదు ఎక్కడని మీరు ఈ భక్తులు చెప్పాలి, మాకు ఈ దండల్లో చీమలు ఉంటాయి. ఇంక లేవు కదా, ఆ దండల్లో ఏమంటే చీమలు ఉంటాయి. మీరు బోకేలు ఇవ్వాలండి. ఇంగ్లాండ్లో అమెరికాలో ఎవరు దండలేరు, బోకి చేత్తోడు ఉరికే బోకే ఇస్తారంతే. మాకు ఎక్కడికి వెళ్ళిన ఏమవుతుందంటే దండలు వేస్తున్నారు మర్చిపోయి. ఆ దండల్లో చీమలు ఉంటాయి. తర్వాత దండ తీసేసిన తర్వాత చొక్కాల మీద చీమలు పాకుతూ ఉంటాయి. చొక్కాల మీద పాకినా పర్లేదు, కొడతా ఉంటాయి. ఏమనుకోకూడదు, వాడి స్వభావం అది. తేలు మనకు కొట్టకపోతే ఆశ్చర్యపడాలి, కానీ కుడితే ఆశ్చర్యపడక్కర్లేదు, దాని నేచర్ అది. 19వ తేదీని భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి అని ఎందుకు చెప్పారంటే, ఆ రోజున భీష్ముడు శరీరం విడిచిపెట్టాడు ఆ ఏకాదశి రోజున. అంటే నువ్వు భక్తిని విడిచిపెట్టద్దు అయ్యా, ఈశ్వరుని ఆ నామం స్మరించుకో, ఈశ్వరుడి రూపాన్ని ధ్యానం చేసుకో, ఈశ్వరుడి నామాన్ని స్మరించుకో, నిన్ను పరమ పవిత్రుని చేస్తాడు. ఎవరు నామాన్ని స్మరించుకుంటాంటే మనం పవిత్రులు అవుతాం. వాడు జ్ఞానం ఎలా ఇవ్వకుండా ఎలా ఉంటాడు, వాడు పేరు స్మరించుకుంటానే మనం పవిత్రులు అయిపోతున్నాం మనం. అంటే భగవంతుడి నామాన్ని మీరు స్మరించుకుంటాంటే భగవంతుడి నామం నశింపజేయగలిగిన మించిన పాపం ఇంతవరకు ఎవడో చేయలేదట. ఇది బాగా అర్థం చేసుకుంటున్నారా మీరు? అంటే భగవంతుడి నామాన్ని మీరు స్మరించగా మీకు కొండంత పాపం ఉన్నా కొండంత పాపం కూడా పోతున్నారు. కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే,
ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ண ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே ஹரே ఎలా నా పేరు భజించుకుంటాంటే మీకు కొండంత పాపం ఉన్నా భస్మం అయిపోతుంది. ఎంత పెద్ద గడ్డిమేటైనా చిన్న అగ్గి పొలకు లోకు ఈ నామం అనే అగ్ని మీరు పూర్ జన్మాంతరంలో వచ్చి పాపాన్ని కూడా దహించి వేస్తున్నావయ్యా. ఇంతవరకు భగవంతుడి నామం తొలగించలేనటువంటి నా పెద్ద పాపం ఇంతవరకు సృష్టిలో ఎవడో చేయలేదు. మీరు ఏ రకాల మీ బుద్ధిలో దోషాలు ఉన్నా అని భగవంతుడి నామాన్ని అన్ని కూడా భస్మీపట్లం చేసి విడిచిపెడుతుంది అని చెప్పి భగవంతుడి అందు భక్తి విడిచిపెట్టద్దు. భక్తి లేకుండా జ్ఞానం రాదు, తల్లి లేకుండా బిడ్డ రాదు, సహనం లేకుండా జ్ఞానం రాదు. అహంకారం లేకపోతే కలహం రాదు. మౌనం కలహం నాస్తి. మాటకు మాటకు అంది మాటకు మీ అత్తగారు మిమ్మల్ని ఏదో అందనుకోండి, పొరపాటు అందనుకోండి, మాటకు మాట అందించేస్తుంటే కలహం పెరిగిపోతుంది. కలహం మౌనం వల్ల నాస్తి. కొంచెం ఆ రెండు రోజులు ఓపు ఆ రెండు గంట ఆ గంట ఓపుగ్గా ఉంటే కలహం పోతుంది. కలహం మౌనం వల్ల కలహం పోతున్నాను, మాటల వల్ల జగడాలు పెరుగుతాయని మనం పడలేక మాటకు మాట మాటకు మాట మాటకు మాట అప్పు చెప్పేస్తాం. అంటే కొంతమంది ఏమంటారంటే మాది పొరపాటు లేదు కదా అంటారు. పొరపాటు ఇది పొరపాటు, మీకు పొరపాటు లేదని భగవంతుడికి తెలుసు, మీలో పొరపాటు లేదని వాళ్ళకి తెలియాలని ఎందుకు? మీకు మోక్షం ఇచ్చాడు భగవంతుడు, కానీ జనాలకు ఎవరు? ఆ రోడ్డు అంటే జనం మీకు మోక్షం ఎవరు? అహంకారంతో అజ్ఞానంతో కలిపేవాళ్ళు వాళ్ళు ఏమి ఇస్తారు మీకు మోక్షం? మౌనం బంగారం, మౌనంలోనే అంతా ఉంది. రోజు అరగంట గంట మనం మౌనంగా ఉండాలి. మౌనంలో మన హృదయంలో ఏది ఉందది? గోవిందుడు గోచరిస్తాడు. మన హృదయంలో గోవిందుడు ఉన్నాడు, ఆ గోవిందుడు మనకు గోచరిస్తాడు మౌనంలో. ఎక్కడైతే మాట అణిగిపోయిందో, ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే ఇంద్రియాలు అణిగిపోయినాయో అది మౌనం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఓ రుద్రా ఓ రుద్రాయ, నీ దక్షిణ వైపు ఉన్న ముఖంతో నన్ను అనుగ్రహించు. అంటే దక్షిణామూర్తి, మీరు ఏ శివాలయాల్లో దక్షిణామూర్తి బొమ్మ ఉంటుంది ఆయన ఎప్పుడు దక్షిణ వైపుకు చూస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు, శాంతి స్వరూపుడు, మోక్షకారకుడు. అదేం కోపంగా ఉంటాడు, మీరు ఎప్పుడైనా దక్షిణామూర్తి చెట్టు కింద వటవృక్షం కింద కూర్చుని ఉంటాడు. ఓ చేతితో పుస్తకం ఉంటుంది, ఓ చేతితో వేణు ఉంటుంది, ఓ చేతితో దండ ఉంటుంది. అన్ని జ్ఞాన లక్షణాలే దక్షిణామూర్తి. అంచేది ఓ రుద్రా, నువ్వు నన్ను ఎలా అనుగ్రహిస్తావంటే నువ్వు నీకు చాలా ముఖాలు ఉన్నాయి, అందులో ముఖం ఎప్పుడు దక్షిణ వైపుకి తిరిగి ఉంటుంది. ఆ దక్షిణ వైపున ముఖంతో నన్ను అనుగ్రహించండి, జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పటం. నీకు చాలా ముఖాలు ఉన్నాయి, ఆ ముఖాలు కూడా నాకెందుకులే? ఒక ముఖం వాటికి ఎప్పుడు దక్షిణ వైపు తిరుగుతాం, దక్షిణ వైపు తిరిగి వాడు దక్షిణామూర్తి. దక్షిణ అమూర్తి మన కుడివైపునే ఆధ్యాత్మిక హృదయం ఉంది. అక్కడ రూపం లోపల ఉన్నాడు, అక్కడ రూపం లేకుండా ఉన్నాడు. పరమేశ్వరుడు ఉన్నాడు, రూపం లేదు. మన కుడివైపున మూర్తి లేకుండా ఉన్నాడు. అది బయట ఏమో దక్షిణ వైపు చూస్తూ ఉంటాడు, వాడు దక్షిణ అమూర్తి. రాజుల్లో దక్షిణామూర్తి పేర్లు తక్కువ, కానీ బ్రాహ్మణులు ఎక్కువ పెట్టుకుంటారు దక్షిణామూర్తి పేర్లు. దక్షిణామూర్తి జ్ఞానస్వరూపుడు, శివుడు ఆది గురువు. దక్షిణామూర్తి అంటే గురుస్వరూపుడు. మనం అందరూ అందులో అందులో చెప్తాడు, మనమందరం ఉడికే బొమ్మలం, మనమందరం నీడలం, మనమందరం షాడోస్. మన శరీరాలు మన అహంకారాలు అనే ఉడికే నీడలు, బొమ్మలం. అంచేది రుద్రా రుద్రా, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. రుద్రా రుద్రా, నువ్వు నీకు చాలా ముఖాలు ఉన్నాయి, అందులో ముఖం ఎప్పుడు దక్షిణ వైపుకి చూస్తూ ఉంటుంది. ఆ దక్షిణాభిముఖంగా ఉన్న ముఖంతో నన్ను అనుగ్రహించు. అంటే ఆత్మజ్ఞానం ప్రసాదించు, జ్ఞానంతో అనుగ్రహించు. నీ చేతిలో చేతిలో మాల ఉంది, ఓ చేతిలో పుస్తకం ఉంది, ఇంకో చేతి అన్ని జ్ఞాన లక్షణాలే. పైగా ఎప్పుడు మౌనంగా ఉంటావు. ఇప్పుడు నేను ఉన్నాననుకోండి, ఏదో నాలుగు మంచి మాటలు చెబుదామని మురమడలొచ్చు. మేము మాట లేకుండా బోధించకూడదు.
మేము మాట లేకుండా బోధించలే. దక్షిణామూర్తి అలా కాదు, మాట్లాడకుండా ఊరికే బోధించకపోతా ఉంటాడు. మాట్లాడదాం, మౌనంగా ఉంటాడు. మౌనంతో అందరికి ఏది చెప్పాలో చెప్పేస్తూ ఉంటాడు. మేము మౌనంతో చెప్పలేము, చెప్పలేము కాబట్టి మాట. మౌనంతో చెప్పేవాడికి మాట ఎందుకు? ఇంకా చేసేటప్పుడు మాట్లాడటం ఎందుకు? మౌనంగా పనులన్నీ చూసి పూర్తి చేసుకెళ్ళేవాడికి మాటలతో పనేముంది? మౌనంగా చెప్పలే, మౌనంగా జ్ఞానాన్ని ఎవరైతే అందేవలారో వాళ్ళకే మాటలు, లేకపోతే మాటలు లేవు, ఊసులు లేవు. మౌనంతో జ్ఞానాన్ని ప్రసాదించగల వాడికి మాటలతోటి ఊసులతోటి పని లేదు. వాడు మౌనస్వరూపుడు. మౌనస్వరూపం భగవత్స్వరూపం. తర్వాత మౌనంగా ఉన్నవాడికి ఎక్కువ శక్తి కలుగుతుంది, వాడికి బుద్ధి సూక్ష్మత వస్తుంది, గౌరవింపబడతాడు. ఈ వాగుడికాయలు గౌరవింపబడరు. కొంతమంది అవసరమైతే మాట్లాడతారు, లేకపోతే ఎక్కువ మాట్లాడరు. వాళ్ళే ఎక్కువ సమాజంలో గౌరవం పొందుతారు. వాళ్ళ మాటకు విలువ ఉంటుంది, వాళ్ళ మాటకు తూకం ఉంటుంది, వాళ్ళ మాటకు బరువు ఉంటుంది. ఈ వాగుడి దెబ్బలకి ఎవడు పట్టించేవాడు అలా వాగుతూ ఉంటాడు పోనేవాడిని అంటూ ఉంటారు. అని ఎవరు ఇంట్లో వాళ్ళే పట్టించుకోరు అసలు. ఏదో పిచ్చోళ్ళు ఉండాలి కదా మాట. అంచేత మౌనంలో ఉన్న తూకం మాటలో లేదు, మౌనంలోనే ఎక్కువ తూకం ఉంది. అయితే మౌనం అంటే నోరు ఎప్పుడో కొంతమంది కోపం వచ్చి నోరు మూసి కూర్చుంటారు, అది మౌనం కాదు. ఇప్పుడు మీ అత్తగారు మీద మీకు ఎప్పుడో కోపం వస్తే రెండు రోజులు మాట్లాడరు, అది మౌనం అనుకోకండి. ఇప్పుడు మీ ఆయన మీద ఎప్పుడైనా కూర బాగాలేదు అంటారు అనుకోండి, మీ ఆయన అప్పుడు కోపం వచ్చి రెండు రోజులు మాట్లాడటం మానేయచ్చు. మీరు ఏం చేయాలంటే కూర బాగాలేదంటే మీ అహంకారానికి గాయం తగులుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు మీ ఇంట్లో ఎవరితో మాట్లాడరు, అది మౌనం కాదు. ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే మాట అణిగిందో, ఎక్కడైతే తలంపులు అణిగిపోయినాయో, శేషం లేకుండా అణిగిపోయినాయో, అది మౌనం. అక్కడి నుంచి వస్తుంది జ్ఞానం, ఉబ్బుకుతుంది అక్కడి నుంచి. అంతేకాని కోపాలు వచ్చి నోటికి తాళం వేసుకుంటే మౌనం కాదు. కొంతమంది ఇంట్లో కోపం వచ్చి రెండేసి రోజులు మాట్లాడరు, ఇవన్నీ మౌనాలు కాదు. అంటే నువ్వు భక్తిని విడిచిపెట్టకు. అంటే భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కానీ అన్యంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు నువ్వు అసలు. భగవంతుడి గురించి మాట్లాడేవాడు స్నేహితులు దొరికితే వెళ్ళు, లేకపోతే ఒంటరిగా బతుకు. కాఫీ తాగలేదని ఎండి, కాఫీ దొరకలేదని ఎండ్రిని తాకు. పాలు దొరకలేదని ఎండ్రిని తాగొద్దు. మంచివాళ్ళు దొరకలేదని పాములతో స్నేహం చేయొద్దు. భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళు లేరని మామూలుగా ప్రకృతి మనుషుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేయొద్దు. భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళే సత్పురుషులు. నీకు ఎవడైతే జ్ఞానం పొందడానికి దారి చూపిస్తున్నారో వాళ్లే సత్పురుషుడు. నీకు ఎవడైతే ఆత్మజ్ఞానం అనేది ప్రీతి కలగజేస్తున్నారో వాళ్లే సత్పురుషులు. నీకు ఎలాగైతే శాంతం వస్తుందో ఆ శాంతం పొందే మాట చెప్పేవాడే సత్పురుషుడు. జ్ఞానం గురించి, శాంతం గురించి, దయ గురించి బోధించేవాడు గురువు. దాక్షిణ్యం గలవాడు దక్షిణామూర్తి. వాడు దయవల్లే మనకు జ్ఞానం ఇస్తాడు. అది నువ్వు భక్తిని విడిచిపెట్టద్దు. అంటే నీకు భక్తి రోజు పక్వానికి రావాలి, పక్వానికి వస్తుంది. ఇప్పుడు పిండి నెమ్మదిగా స్లోగా చెట్టిన పిండి వచ్చిన నెమ్మదిగా పక్వానికి వస్తుంది. అలాగే ఆజన్మకు ఆజన్మ మీరు మంచి ఆలోచనతో నిండి ఉంటే, మంచి కర్మలు చేస్తూ ఉంటే, భగవంతుడి పాదాలైంది మీకు నమ్మిక కలిగి ఉంటే, ఆ పాదాలను విడిచిపెట్టకుండా ఉంటే, మీరు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అప్పుడు మీ భక్తి పక్వానికి వస్తుంది. భక్తి పక్వానికి వచ్చిన తర్వాత మీ హృదయంలోనే ఈస్తుడు మీకు ప్రత్యక్షమవుతాడు, మీకు స్వరూపంగా నారాయణుడు దర్శనం ఇస్తాడు. మన సొమ్ము, మన భక్తే మన సొమ్ము. ఈ ఇంద్రియాలు, ఈ శరీరం, ఇవన్నీ శరీరం శ్మశానంలో కాలిపోతాయి. ఈ నామరూపాలు రెండు నిజం కాదు. ఈ రూపం నామం కూడా కల్పితం. మనం కూడా ఏదైనా పని చేస్తే రూపనామాలు గొప్ప కోసం చేయకూడదు.
చాలా మంది చాలా మంది ఈశ్వరుని దయ కోసం పనిచేయరు, వాళ్ళ పేరు కోసం చేస్తారు, గౌరవం కోసం చేస్తారు, అదే మాయ. ఆ ఉండటం నిజం, ఉండటం నిజం, ప్రకాశించేది నిజం, మనకి ఏ వస్తువుని తెలుసుకోవడానికి ప్రీతి కలుగుతుందో అది నిజం. నిజమైన ప్రీతిపాత్రుడు ఈశ్వరుడే. వాడి మన క్షేమం వాడికంటే ఎవడు ఎక్కువ కోరివాడు లేడు. ఈ రూపము నామము కల్పితాలు, ఆ కల్పితం గొడవల కోసమే మనం తిరుగుతూ ఉంటాం. ఈ కొంతమందికి గౌరవం వస్తుందంటే ఏదైనా పని చేస్తారు, కానీ గౌరవం రాదంటే పని చేయరు అసలు. వాడు గౌరవం కోసం డబ్బు ఖర్చు పెడతారు, అధికారం కోసం ధనం ఖర్చు పెడతారు, అందుకని జ్ఞానం కోసం వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క దయ సంపాదించడం కోసం, భగవంతుడి యొక్క కృప పొందడం కోసం, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం, భగవంతుడి ప్రీత్యర్థం కొంతమంది ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు. ఈ నామరూపాలు ఖర్చు పెట్టుకుంటారు. అంటే పేరు ఏదో, ప్రతి శవానికి ఏదో పేరు ఉంటుంది. ముందు తల్లి కడుపులో శవం వస్తున్నారు, శవం వచ్చాక పేరు ఒకటి పెడతారు. ఈ రూపము నామము మాయ, ఈ మాయ కోసం మళ్ళీ ఖర్చు పెడతా ఉంటారు, ఆ పేరు కోసం ఖర్చు పెడతా ఉంటారు. వాళ్ళకి పేరు రాదనుకుంటే పైసా ఇవ్వడం, ఇది మాయ. అంటే రూపనామాలన్నీ భగవంతుడి చేత, భగవంతుడు నిజమే, భగవంతుడి చేత కల్పించబడ్డాయి నిజం కాదు. రూపనామాలన్నీ కూడా భగవంతుడు కల్పించినవి. అంచేత ఈ రూపబుద్ధి, ఈ నామబుద్ధి నశించకుండా నీ లోపలటువంటి సత్యాత్మ, నీ లోపలటువంటి చావులేని సత్పదార్థం, నీ లోపలటువంటి మరణం లేని స్థితి నీకు ఎరుకులోకి రాదు. అంచేత నువ్వు భక్తి విడిచిపెట్టకు. నీ భక్తి నిజమైతే, నీ భక్తిలో కపటం లేకపోతే, నీ భక్తి నిజమైతే, నిజమో కాదో భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు అంతర్యామి. అందులో కపటం కనుక లేకపోతే ఆయన అవసరమైతే ఆయనే నీ కోసం రూపం ధరించి వస్తాడు. మన హృదయంలో ఉన్న భగవంతుడే మన కోసం రూపం ధరించి వస్తాడు. అది కర్మ వల్ల వచ్చిన దేహం కాదు, మనల్ని అనుగ్రహించడానికి వచ్చిన దేహం. కొంతమంది అంటూ ఉంటారు మేము కర్మ అనుభవిస్తున్నాం. దేవుడు కర్మ అనుభవించడానికి రాడు, వాడికి దేవుడు కర్మ అంటాడు. ఏదైనా చేస్తే కదా కర్మ. మనల్ని అనుగ్రహించడానికి దేవుడు రూపం ధరించి వస్తాడు. గురువు అంటే మన అనుగ్రహించి ఈశ్వరుడే గురు రూపంలో మనకు బోధించడానికి గురు రూపంలో వస్తాడు. ది హైయెస్ట్ సర్వీస్ ఈజ్ టీచింగ్. బోధించడం కంటే మించిన సేవ ప్రపంచంలో లేదు. మీరు 100 కోట్లు పెట్టి ఓ గుడి కట్టించడం కంటే, 100 కోట్లు ఖర్చు పెట్టి ఓ ప్రాజెక్టు కట్టడం కంటే, ఇవన్నీ మంచి పనులే, కానీ బోధించి ఆ పరమాత్మ గురించి బోధించడానికంటే మించినటువంటి సేవ లేదు. ఓ అర్జున, ఓ అర్జున, ఓ ధనంజయ, ఓ ధనంజయ, ఓ ధనంజయ, ఓ అర్జున. అర్జునుడు అంటే తెల్లటివాడు, స్వచ్ఛమైన వాడు. ఓ అర్జున, ఈ లోకంలో నాకు ఎవరంటే బాగా ఇష్టము? ఈ లోకంలో చాలా మంది ప్రాణికోట్లు ఉన్నారే, భూతకోటి చాలా ఉందే, ఎవరంటే నాకు బాగా ఇష్టడు అర్జున అని అడిగాడు. అడిగి ఆయన అడిగి ఆయనే సమాధానం చెప్పేశాడు. అర్జున, నీకు నాకు మధ్యన సంవాదం జరిగింది, నీకు నాకు జరిగిన సంవాదం జరిగింది, నువ్వు నేను మాట్లాడుకున్నాం, ఇదే భగవద్గీత. ఈ భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేసి అర్థం చేసుకుని అనుభవించి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవరైతే బోధిస్తున్నారో అటువంటి మనిషి కంటే నాకు ప్రీతిపాత్రుడు సృష్టిలో లేడు అని వాసుదేవుడు వాక్యం. ది టీచింగ్ ఇస్ హైయెస్ట్ సర్వీస్. మీరు 100 కోట్లు పెట్టి గుడి కట్టండి, అది టీచింగ్ తోటి సమానం. మంచి పనే, టీచింగ్ తోటి సమానం కాదు. ఒక టీచింగ్ వల్లే అజ్ఞానం అటు ఇటు షేక్ అవుతుంది, బయట కక్కబడుతుంది. అది మీరు వినాలి కదా, వినకపోతే సబ్జెక్టు మీకు తెలియదు. ఉపనిషత్తుల్లోని వాక్యాన్ని మననం చెయ్యాలి మనం. అవి విన్నా మనకు అర్థం కాకపోతే వినకుండా ఎలా తెలుస్తుంది? మాస్టర్ చెప్పినా మనకు లెక్క అర్థం కాకపోతే ఇంట్లో సొంతంగా లెక్కలు అక్కడ ఎలా చేసుకోగలం? అంచేత ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు, ఆయన స్వరూపమే ఆనందం. ఈశ్వరుడు యొక్క స్వరూపం అంటే ఏంటంటే సత్తు చిత్తు ఆనందం, ఈశ్వరుని స్వరూపం ఆనందం. ఆనందమే ఒక రూపం ధరించి వస్తుంది, ఆనందమే ఆ రూపం ధరించి వస్తుంది. ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడి యొక్క ముఖం చూస్తే కొంతమందికి ఆత్మజ్ఞానం కలిగిదట. అంత క్వాలిటీగా ఉండేవాడు నిశ్చలంగా నిర్మ. అక్కడ గౌతమ బుద్ధుడిలో మీకు రియాక్షన్ లేదు అసలు. బోధించడం కాదు, చూస్తే జ్ఞానం కలిగిదట. అంటే వాళ్ళని చూడటం వల్లే మనం పవిత్రులు అవుతాం, బోధించక్కర్లేదు. దర్శనం వల్లే పవిత్రులు అవుతాం, స్మరించక్కర్లేదు. ఇంకా దర్శనమే చాలు. చెబుతా శివుడు అభిషేక ప్రియుడని, సూర్యుడు నమస్కార ప్రియుడని, విష్ణు అలంకార ప్రియుడని, కుమారస్వామి దర్శన ప్రియుడు. అట్ను దర్శిస్తే చాలు అట్టను కుమారస్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఊరికి దర్శిస్తే చాలట్టను. సూర్యుడికి నమస్కారం చాలట్టను, శివుడికి అభిషేకం చాలట్టను, విష్ణువుకి అలంకారం చాలు. ఈ సుబ్రహ్మణ్యుడికి, ఈ మురుగుడికి, ఈ కుమారస్వామికి అలంకారం అక్కర్లేదటండి, అభిషేకం అక్కర్లేదటండి, నమస్కారం అక్కర్. ఊరికే కళ్ళతో వెళ్ళి చూసి వచ్చేస్తే చాలట్టను, దర్శన ప్రియుడు. కుంకుమ రక్త వర్ణం గుహేశుడు, గుహలో ఉన్న ఈశ్వరుడు. ఎవడీడు? గుహలో ఉన్న ఈశ్వరుడు గుహేశుడు. మన హృదయ గుహలో ఉన్న ఈశ్వరుడు, వాడే గుహేశుడు. వాణ్ణి వెతకటం మానేసి, వాణ్ణి తెలుసుకోవటం మానేసి, ఎక్కడో దేవుడున్నాడు ఎక్కడో దేవుడున్నాడు తిరగటం ఎటువంటిదంటే చేతిలో ఉన్న బంగారాన్ని బయటపడేసి రోడ్డు మీదకి వెళ్ళి పెంకు ముక్కలు వెతుక్కోవటం లాంటిదని. అన్నం ముద్ర బయటపడేసి అరిచేయి నాకటం లాంటిదని. అది సామెతలు ఉన్నాయి. ఒకడు ఆకులు నాకుతాంటే ఇంకోటి వచ్చాడు మూతి నాకుతున్నాడని. ఒకడేమో ఆకులు నాకుతున్నాడు అట, ఆకులు నాకేవాడికేమో మూతి కొంచెం అంటుకుంటాడు, ఇంకోటి వచ్చాడు నాడు మూతి నాకటానికి ఈడు వచ్చాడు అట. ఇప్పుడు మనం సుఖంగా ఉన్నామండి, మనకేది తింటానికి తిండి ఉంది, ఇది కట్టుకోవడానికి బట్ట ఉంది, మన అందరూ దేశం అంతా బాగున్నారు మనం అనుకుంటున్నామండి. లేరండి, ఎక్కడో ఎందుకండి? ఇప్పుడు అమలాపురం తాలూకా ఉందండి, భీమవరం తాలూకా ఉన్నాయి, ఇవన్నీ కాలువలు ఉన్నాయి, పంటలు పండుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ కాలువలు ఉన్నాయి, పంటలు పండుతున్నాయండి. ఎక్కడో దూరం ఉంది, రాయలసీమ రాయలసీమ అంటారు, రా ఆ గొడవ అంత వదిలేయండి. ఇప్పుడు పంటలు పండుతున్నాయండి, దాడా పండుతుంది, సారా పండుతుంది. ఈ వ్యవసాయం పనులు చేసుకునే పిల్లలు ఉంటారండి కొంతమంది, వాళ్ళు బళ్ళకి వెళ్తూ ఉంటారండి. ఒక పూట అన్నం ఉండదండి వాళ్ళకి. మరి అంటే వ్యవసాయం పనులు ఉన్నప్పుడు అన్నం ఉంటుంది, మరి రోజు పనులు లేకపోతే వాడికి రెక్కడతాయి కానీ డొక్కాడదండి. అంటే వాడికి రెక్కడితేనే డొక్కలోకి అన్నం వస్తుంది అండి. వాడికి రెక్కడపోతే డొక్కలోకి అన్నం రాదండి. చేతికి పని ఉంటే నోటికి పని ఉంటుంది, చేతికి పని లేకపోతే నోటికి అన్నం దొరకదండి వాడికి. 365 రోజులు పనులు ఉండవు కదండి. మరి వాళ్ళ పిల్లలు ఒకసారి అన్నం తినకుండా బళ్ళకి వచ్చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు వెళ్ళలేదరా నువ్వు బళ్ళోకి ఎందుకు వెళ్ళ అంటే మనం బాగున్నాం కాబట్టి దేశం అందరూ ఇలాగే ఉన్నారనుకుంటున్నాడు. మనం ఈ పిల్లల్ని, హై స్కూల్ పిల్లల్ని వాళ్ళని, కొంతమంది వ్యవసాయ కూలీ పిల్లల్ని ఇలా ఎందుకు బళ్ళోకి వెళ్ళలేదు అంటాం అనుకోండి మనం. ఇవాళ కూలి పనికి వెళ్ళాలని పనులు ఎక్కువ, సారా పనులు, ఊడుపుల పనులు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తారని, కోతల పనులు అట్లా కోత ఇలా బళ్ళు మానేసి కోతకు వెళ్ళిపోయానని అంటూ ఉంటారు. ఏం చేద్దాం, ఈ 4 రోజులు బడి మానేసాను కోతకు డబ్బులు ఎక్కువ వస్తారు. మరి చదువు చెడిపోతుంది కదా, చదువు ఏదైనా కొంచెం చెడిపోతుంది అనుకోండి, మరి ఈ 4 రోజు పనులు ఉండవు కదా, ఈ 4 రోజులు పని కూలి పని చేసుకుందాం. ఈ తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పూట అన్నం ఉండి ఇంకో పూట అన్నం లేకుండా బళ్ళోకి వెళ్ళి పిల్లలు ఉన్నారు. అంటే మనం బాగున్నాం కాబట్టి దేశం అంతా ఇలా ఉన్నారనుకుంటున్నాం అన్నమాట. మన ఆంధ్ర కంటే మహారాష్ట్ర మెరుగండి. మహారాష్ట్ర ఏం చేస్తారంటే, ఇప్పుడు వ్యవసాయ పనులు రోజు ఉండవండి, ఉడుపులు కోతలు రోజు ఎక్కడ ఉంటాయండి? మామూలు రోజుల్లో కొన్ని పనులు ఉండవండి. వ్యవసాయ పనులు సంవత్సరానికి 6 నెలలు ఉంటాయి, 6 నెలలకు ఉండవండి. మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటండి, 8 నెలలేమో వాళ్ళని బతకమంటారండి వ్యవసాయం పనుల మీద, మిగతా 4 నెలలకి నెలకింతని ఇచ్చేస్తారండి పనులు లేని రోజుల్లో. ఇది ఇది పెట్టుకుని అన్నం తినడం మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేస్తాను, మన ఆంధ్ర గవర్నమెంట్ చేయటలేదండి. ఇప్పుడు ఒక మనిషికి 365 రోజులు ఆ అన్నం తినాలండి, 365 రోజులు ఆడు అన్నం తినాలండి. మీరు బాగా అర్థం చేసుకోండి, 365 రోజులు పని ఉంటలేదు కదండి, వాడికి అన్నం ఎలా తింటాడండి? అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, నువ్వు 8 నెలలు నీకు పని వస్తుందా, పని చేసుకున్నప్పుడు నువ్వు కూలి పని చేసుకుని అన్నం తిను, ఇంకో 4 నెలలు మీకు పనులు ఉంటలేదు, ఆ 4 నెలలకు సరిపడి మేము డబ్బు ఇస్తామని గవర్నమెంట్ చెప్పి అలా డబ్బు ఇస్తుందండి. అంటే 365 రోజులు ఆడు అన్నం తినాలండి, 365 రోజులు పని ఉంటలేదండి వాడికి. అయ్యేది మనం ఏదో బాగున్నాం, దేశం అంతా ప్రపంచం అంతా ఇలా ఉంది, భారతదేశం అంతా ఇలా ఉందనుకోకండి. కొంతమంది పొద్దున్న అన్నం తినటం తినం మానేసి బళ్ళకి వెళ్ళిపోతారండి, మళ్ళీ సాయంత్రం తింటారండి, ఏదో ఒక పూటనే తింటారండి. అంటే మీరందరూ పచ్చగా ఉన్నారని భారతదేశం అంతా అలా ఉందనుకోకండి. పేపర్లో మటుకు చాలా గొప్పగా ఉందండి దేశం, పేపర్లో మటుకు రాస్తారు దేశం చాలా గొప్పగా ఉందని. అయితే నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక సత్యం ఉంది, దాన్ని తెలుసుకుంటేనే కానీ నువ్వు జన్మ చావు లేని పదార్థాన్ని తెలుసుకుంటేనే కానీ చావులోంచి నువ్వు బయటకు పడలేవు. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయిన వాడు పుడతా ఉంటాడు, ఇది సంసారం. నువ్వు కోరికలు లేకుండా పనులు చేయటం మానవు, కోరికలు లేకుండా ఎంతకాలం అయితే నువ్వు కోరికలతోటి నువ్వు పనులు చేస్తావు, ఆ కోరికలతో చేయటం వల్ల కోరిక వల్లే సంసారం వస్తుంది. కామ్యకర్మలు భగవద్గీతలో చెప్తాడు, కామ్యకర్మలు చేసినంత కాలం నీకు సంసారం విడిచి మనిషి కూడా నీడైతే మనిషి కూడా నీడ విధంగా అయితే వెంటాడుతుందో, కోరికలు నెరవేర్చుకోవడం కోసమే మాత్రమే పనులు చేసి వాళ్ళు కూడా సంసారం ప్రతి జన్మలో వెంటాడుతుంది. కొంతమంది మీరు మాకేం ఉపకారం చేయొద్దు, మా ముఖం చూసుకుని నవ్వండి అంటే నవ్వరండి, నవ్వితే ఏంటి అని ఉపకారం ఏంటని. మీరు మాకు ఏం ఉపకారం చేయొద్దు, మా ముఖం ఒకసారి కొంచెం నవ్వండి అంటే నవ్వరండి, వాళ్ళు నవ్వితే ఏం కలిసి వస్తున్నాను. మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, ఇది ఇప్పుడు సిద్ధాంతం. పోనీ మీరు మాకు ఏం ఇవ్వద్దు, అర్చిపండి ఇవ్వద్దు, నవ్వండి అంటే వాళ్ళు నవ్వరు, ఏం చేద్దాం, నవ్వటం వల్ల మనకి ఏం కలిసి వస్తున్నాను, వాళ్ళకి నవ్వటం వల్ల కూడా కలిసి రావాలి. వీళ్ళకి సంసారం నేను విడిచిపెడుతున్నాను అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. పరబ్రహ్మం అయ్యి చెప్పాడు, పరిపూర్ణుడు అయ్యి చెప్పాడు, ఈశ్వరుడు అయ్యి చెప్పాడు. ఊరికే కృష్ణుడు అంటే వసుదేవుడి గారు అబ్బాయి గారు చెప్పలేదు, పరిపూర్ణం పరబ్రహ్మ. ఇందాక పరిపూర్ణం పరిపూర్ణం అనుకున్నా, ఆ పరిపూర్ణుడు అయ్యి చెప్పాడు, పరబ్రహ్మం అయ్యి చెప్పాడు, ఈశ్వరుడు అయ్యి చెప్పాడు, సర్వజ్ఞుడు అయ్యి చెప్పాడు, నారాయణుడు అయ్యి చెప్పాడు, అది భగవద్గీత. శంకరాచార్యుల వారు అన్నారు, ఎన్ని పుస్తకాలకైనా వ్యాఖ్యానం రాయొచ్చు, కానీ భగవద్గీతకి వ్యాఖ్యానం రాయటం కష్టం, ఆ భగవంతుడు చెప్పిన మాటకు లోతు ఎంత ఉందో నాకు తెలియటం లేదన్నాడు ఆచార్య స్వాముల వారు. మహాభారతంలో 3 కొండలు ఉన్నాయి. మహాభారతం అంత పెద్ద పుస్తకం అసలు ప్రపంచంలో లేదు, 1,00,000 శ్లోకాలు అందులో. ఆ మహాభారతంలో 3 కొండలు ఉన్నాయి. ఉద్యోగ పర్వంలో సనస్సు జాతీయం వస్తుంది, భీష్మ పర్వంలో భగవద్గీత వస్తుంది, అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామాలు వస్తాయి. పార్వతీ పరమేశ్వరుల దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామాలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ నామాల్లో ఉన్న అందాలు లోచులని. ఏమండి విష్ణు సహస్రనామాలకి వ్యాఖ్యానం రాయొచ్చు, సనస్సు జాతీయానికి వ్యాఖ్యానం రాయొచ్చు, ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాయొచ్చు, భగవద్గీతకు వ్యాఖ్యానం రాయటం చాలా దుర్లభం, చాలా కష్టం. ఎంచేది భగవంతుడు ఎన్ని కోణాల్లోంచి చెప్పాడు, ప్రతి మాటకి ఎన్ని లోతులు ఉన్నాయో, అందరాని లోతులయ్యి. పైకి ఎగరటం కష్టం, పైకి దుమకటం పైకి ఎగరటం తేలికే, లోపలికి మొలగటం కష్టం, లోపలికి దిగటం కష్టం. భగవంతుడు ఆ మాట ఎంత లోతు భావంతో చెప్పాడు, అంత లోతు భావంలోకి వెళ్ళి వ్యాఖ్యానం రాయాలి. అయితే అన్ని వ్యాఖ్యానాల కంటే భగవద్గీతకి వ్యాఖ్యానం రాయడం చాలా కష్టం, గహనం అంటాడు స్వాముల వారు, ఆచార్య స్వాముల వారు. ఎవడో ఒక మనిషి చెప్పిన మాటకి వ్యాఖ్యానం రాయించం, భగవంతుడు చెప్పిన మాటకి వ్యాఖ్యానం సమానమా? సాదా ఎంత తేలికైన విషయమా, అంత సామాన్యమైన విషయమా? దుర్లభం, గహనం, కష్టాది కష్టం అంటాడు ఆచార్య స్వాముల వారు. అంటే ఒక శ్లోకం చదువుతుంటే అందులో 1000 అర్థాలు ఉంటాయి, ఎక్కడికో తీసిపోతాడు మనం. పోయిన లోతికి ఆ శబ్దం యొక్క అర్థం తెలుసుకుంటే లోతికి వెళదామంటే కళ్ళు తిరుగుతాయి అక్కడ. ఆచార్య స్వాముల వారు అంత మేధావు కూడా, బహుముఖ మేధావు కూడా, పండితుడు, రచయిత, కవి, సంస్కర్త, ఇన్నున్నవాడు కూడా గహనం. ఆ గీతకి భగవంతుడు 108 వచ్చినటువంటి వాక్యాలని మననం చేసి దానికి వ్యాఖ్యానం రాయటం, వ్యాఖ్యానం చాలా కష్టాది కష్టం అంటాడు ఆచార్యుల వారు. మనం భగవద్గీత చదివేస్తున్నా అర్థమైపోయింది అనుకుంటాం. భగవద్గీత చదివేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు, ఆయన చిరుకు పలుకులు. శంకరాచార్య వారు నాకే కష్టమని చెప్తే భగవద్గీత వ్యాఖ్యానం రాస్తే మనం ఏదో చదివేస్తాం మొక్కుబడి కోసం. ఒక్క శ్లోకం చాడు మన శ్లోకం, మన శ్లోకం పోగొట్టడానికి, మనకున్న శ్లోకం పోగొట్టడానికి భగవద్గీతలో ఒక్క శ్లోకం చాలు. మనకి అది అర్థం చేసుకుంటాంటే ఆచరించడం సరే, సరే అర్థం చేసుకుంటాంటేనే ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఆ భగవద్గీత. ఆచరిస్తే సరే, సరే ఆచరిస్తే మోక్షం వస్తుంది, అది అర్థం చేసుకోవటంలో వచ్చి ఆనందమే భరించలేదు. మంచిదే, అది అర్థం అవుతాంటేనే మనం ఆనంద సముద్రంలో, పాల సముద్రం ఊగిసలాడతాం శాంతి సముద్రంలో. ఆ శ్రవణం చేస్తాంటే ఆనందం వచ్చేస్తుంది. అయితే వీడేమంటున్నాడంటే, మేమేదో సాధన చేసుకుంటున్నామంటే మీ దయ మాకు కావాలంటున్నాడు వీడు భక్తుడు. రమణ మహర్షి గారిని ఏమని అడుగుతున్నాడంటే, మీ సాధన ఏదో మేము చేసుకుంటున్నామండి, మీ దయ కలవాలంటే. ఆయన ఏమంటున్నాడంటే, అడిగితే ఇచ్చినట్టు, అడగకపోతే ఇవ్వనట్టునా దయ? అసలు మా సారీ దయ లేకుండా ఏ జ్ఞాని దయ లేకుండా ఉండడు? మీరు అడగకపోతే జ్ఞాని దయ్యవకం, దయ్యవటం మానాడు. మీరు టైం అయ్యేటప్పటికి మీ బిడ్డను మీరు అన్నానికి పిలుస్తారు, భగవంతుడు మన తల్లి. మీ పిల్లలకి అన్నం టైం అయ్యేటప్పటికి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకోండి, మీ టైంకి వాళ్ళు ఆట మార్పించేసి మీరు అన్నం పెట్టేస్తారు. అలాగే భగవంతుడు దయ ఇవ్వకుండా, ఆడి స్వరూపమే దయ, ఆడు ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఆడి స్వరూపమే దయ. కృష్ణ కృష్ణ, రామ రామ, శివ శివ, రమణ రమణ, ఇలా ఏదో నామం చేసుకుంటున్నారనుకోండి, మీరు సరదాగా చేసుకున్నా, తెలియక చేసుకున్నా, కాలక్షేపం చేసుకున్నా, మీ అజ్ఞానానికి నిప్పట్టు నిప్పు అంటుకుంటుందటండి. ఒకవేళ మీకు నిజంగా భక్తి లేదనుకోండి, ఊరికి రామ కృష్ణ అని సరదాగా అనుకుంటున్నారనుకోండి, మీరు సరదాగా అనుకున్నా మీ లోపల అజ్ఞానాన్ని అంటించేస్తాడటండి. కొన్ని సరదా కోసమే అనుకోండి, కాలక్షేపం కోసమే అనుకోండి, దాన్ని భజించండి. ఒకవేళ మీరు సరదా కావాలనుకున్నా మీ అజ్ఞానానికి నిప్పు పెడతాడు, మీ అహంకారాన్ని కోత కోస్తాడు. మీరు నిప్పు మీద తెలియక చెయ్యేశారనుకోండి, తెలియక చెయ్యేసినది కాల్చేస్తుంది. అదే భగవంతుడి నామం తెలియకుండా సరదా కోసం మీరు అనుకున్నా మీ అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. అట్టిది నామం. అది గురువు ఎప్పుడు, గురువు ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు, అశాంతిగా ఉండడు. గురువు అశాంతిగా ఉంటే మీకు ఇంక శాంతిని ఏం పంచి పెడతాడు? గురువు ఎప్పుడూ శాంతిగానే ఉంటాడు, అశాంతిగా ఉండడు. అశాంతి పాపఫలం, రోగం కూడా పాపఫలం. పాపం రెండు రకాలుగా వస్తుందటండి. శరీరానికి రోగం, మనస్సుకు అశాంతి. శరీరానికి రోగం, మనస్సుకు బెంగ, మనస్సుకు శోకం. కొంతమందికి అన్నీ ఉంటాయి, బెంగ ఇచ్చుకుంటారు, బెంగ ఇప్పుడు ఏదో రోజున ఏదో బెంగ పెట్టుకుంటూ ఉంటారు. అది ఏంటి ఇలా రోజు బెంగ వస్తుంది అనుకుంటారు? అది బెంగ అయిన పూర్వజన్మలో చేసిన పాపం అలా బెంగ రూపంలో వస్తుంది. తినటానికి మీరు పూర్తిగా నాలుగు పూట్లు తినటానికి తింటుందా? పాపం రెండు రకాలుగా వస్తుంది, మనసుకు అశాంతి, శరీరానికి రోగం. మీరు బజార్లో డబ్బు పెట్టి శాంతిని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి మీరు జ్ఞానాన్ని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి మీరు ధర్మాన్ని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి మోక్షాన్ని కొనుక్కోలేరు, డబ్బు పెట్టి వస్తువులు కొనుక్కోగలరు. డబ్బు పెట్టి మీరు భోగాన్ని కొనుక్కోగలరు, కానీ డబ్బు పెట్టి మీరు జ్ఞానాన్ని కొనుక్కోలేరు. భోగాన్ని కొనుక్కోవచ్చు, ఇంతకీ వీడేమంటున్నాడంటే నన్ను గురువుగా ఎవరిని ఎన్నుకోమంటారని చెబుతున్నాడు. గురువు అవసరం కదంటే అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ప్రపంచంలో ఎందరో మహానుభావులు నన్నే ఎన్నుకోండి అని చెప్పటం లేదు. ఈ ఎందరో మహానుభావులు, ఎందరెందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఈ ఎందరో ఎందరో ఎందరెందరో మహానుభావులు, ఈ ఎందరో మహానుభావులు, ఈ ఎందరో మహర్షులు, ఈ ఎందరో మహాత్ములు, ఈ ఎందరో దేవతలు, ఈ ఎందరెందరో దేవతలు, ఈ ఎందరెందరో మహాత్ములు, ఈ ఎందరో మహర్షులు, ఈ ఎందరో యోగులు. రామా, ఓ రామా, అందరికీ వందనములు, అందరికీ వందనములు, వందనములు, అందరికీ వందనములు. నీ గురివే దొరకలేదురయ్యా, ఎందరో దేవతలు ఉన్నారు, ఎందరో మహర్షులు ఉన్నారు, ఎందరో యోగులు ఉన్నారు. నీ మనస్సు స్మరిస్తంటే నీ మనస్సు నిలబడుతుందో, ఎవరిని స్మరిస్తంటే నీకు ఏకాగ్రత కలుగుతుందో, ఎవరిని స్మరిస్తంటే నీకు లోపల మనసు ఆకర్షణ వస్తుందో, ఎవరు స్మరిస్తంటే నువ్వు పవిత్రుని అవుతున్నావో, వాణ్ణి గురువుగా తీసుకో. ఇంతమంది దేవతల్లో, ఇంతమంది మహర్షుల్లో, ఇంతమంది యోగుల్లో, ఇంతమంది మహాత్ముల్లో ఒకడు కూడా నీకు గురువు దొరకటం లేదా? ఈ ఎందరో మహాత్ములు, ఈ ఎందరో యోగులు, ఎందరో దేవతలు, ఈ ఎందరో ఋషులు, ఈ ఎందరెందరో రామ మహానుభావులు, ఈ ఎందరో మహానుభావులు, అందరికీ అందరికీ నా వందనములు. రామా, శ్రీరామ, అందరికీ. దశరథ రామ, దశరథ మా కోదండ రామ, అందరికీ నా వందనములు.
ಅಹಂಕಾರವನ್ನೇ ತೆರತೀಸೇಯಿ, ನೀ ಅಹಂಕಾರವನ್ನೇ ತೆರತೀಸೇಯಿ. ఇప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యన తెర ఉంటుంది, ఆ తెర తీసేస్తే ఉంది, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కనిపిస్తాడు, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కనిపిస్తాడు. నీ లోపల అహంకారంలో తెర తీసేయి, ఈ జీవుడు బ్రహ్మములో ఐక్యమైపోతాడు. ఆ తెర అడ్డు, ఆ తెర తెంచేయి, ఆ తెర తుంపేయి, ఆ తెర కత్తిరించి అహంకారం తెర కత్తిరించు. ఏదైతే నువ్వు దేహమే ఆత్మ, ఆ దేహ భావన నీకేదైతే శవబుద్ధి ఉందో, ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటావు. ఆ నేనుని, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాననే బుద్ధిని కత్తిరించు. నువ్వు ప్రయత్నం చెయ్యి, ఈశ్వరుడు సహకరిస్తాడు. ఎవడో ఇంతమంది దేవతల్లో ఇంతమంది ఋషుల్లో ఎవడు సహకారం నీకు లేకుండా ఉంటుందా? నీ మనస్సు ఎవరితోటైతే శృతి కలుపుతుందో, ఎవరు పేరు తలపెడతా అంటే నీ శరీరం అనకంత గగురిపాటు వస్తుందో, ఎవరి పేరు తలపెట్టుకుంటా అంటే నీ కన్నీటి కళ్ళంతా నీళ్లు ధారల కింద కారుతున్నాయో, ఎవరి పేరు స్మరించగానే నీ కష్టాల్లో ఉన్నప్పటికీ నీకు ఆనందం కలుగుతుందో, ఎవరి పేరు స్మరించడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతున్నావో, ఎవరి పేరు స్మరించడం వల్ల వారి మనస్సు నా మనస్సు ఒకటంటే ఒకటని అనిపిస్తుందో, వాణ్ణి గురువుగా తీసుకోవయ్యా. ఎందరో మహానుభావులు ఎందరో ఋషులు ఎందరో యోగులు అందరికీ ఈ వందనములు. మీ శరీరం వేరు, నా శరీరం వేరు, మీ గుణాలు వేరు, నా గుణాలు వేరు, మీ రంగు వేరు, నా రంగు వేరు, కానీ లోపల అంతర్యామిగా ఉన్నాడు ఈశ్వరుడు ఒక్కడంటే ఒక్కడే. డబ్బుని వాళ్ళని ధనవంతులు అనుకుంటున్నాం, డబ్బు లేని వాళ్ళని పేదవాళ్ళు అనుకుంటున్నాం, కానీ లోపలని ఈశ్వరుడు ధనవంతుడు కాదు పేదవాడు కాదు, అందరిలోని వ్యాపించి ఉన్నాడు, చేతనంలో అచేతనంలో. పక్షులు ఎగురుతాయి, వంకాయలు ఎగరవు, బీరకాయలు ఎగరవు, పొట్లకాయలు ఎగరవు, ఆనవకాయలు ఎగరవు. అలాగని వాటిల్లో ప్రాణం లేదనుకోకు, వాటిల్లో కూడా ప్రాణం ఉంది. పక్షుల్లాగా ఎగరటం లేదని వంకాయలు ఎగరటం, పక్షుల్లాగా వంకాయలు ఎగరలేవు, ఆ ఎగిరే పక్షుల్లోనే ప్రాణం ఉంది, వంకాయలు ఎగరటం లేదు కాబట్టి వంకాయల్లో ప్రాణం లేదనుకోకు. అంతర్యామంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ వంకాయల్లో కూడా ప్రాణం ఉంది. ఈ స్తంభంలోనే ప్రాణం ఉన్నప్పుడు వంకాయలో ప్రాణం లేకుండా ఎలా ఉంటుంది? ఈ గోడకే ప్రాణం ఉన్నప్పుడు వంకాయకి ప్రాణం లేకుండా ఎలా ఉంటుంది? అచేతనంలో అచేతనంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. అదే ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇంది గలడు అంది లేడని చక్రి అంతటా వ్యాపించి ఉన్నాడు అని ప్రహ్లాదుడు అన్నప్పుడు అప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడంటే, అయితే అంతటా ఉన్నప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడంటే, ఉన్నాడు చక్రి అంతటా ఉన్నప్పుడు ఈ స్తంభంలో ఉండడా అన్నప్పుడు ఎక్కడ ఉన్నాడని గద పెట్టి ఆ స్తంభాన్ని కొడతాడు. అప్పుడు ఆ చక్రంలోంచి ఆ స్తంభంలోంచి హిరణ్యకశిపుడు ఇది లక్ష్మీ నరసింహస్వామి వస్తాడు, ఉగ్రరూపంలో వస్తాడు. అంటే అలా ఎందుకు వచ్చాడంటే ప్రహ్లాదుడి మాట నిజం చేయటానికి అందులోంచి వచ్చాడు. భక్తుడి మాట గౌరవించడం కోసం వచ్చాడు. నమ్మితే సొమ్ము, నమ్మపోతే దుమ్ము. అంటే నువ్వు నీకు ఎవరిష్టమై నీ మనస్సు ఎక్కడ ఆగుతా అంటే, ఎవరి పేరు తెలిపెట్టి పేరు తలపెట్టుకుంటా అంటే నీ మనస్సుకి ఏకాగ్రత వస్తుందో, నీ బుద్ధి శాంతిగా ఉంటుందో, నీ బుద్ధి బాగుపడతా అంటే వారినే గురువుగా తీసుకో. ఎవరైనా సరే నువ్వు బాగుపడటం ముఖ్యం. నువ్వు గోధుమ అన్నం తిను, వరి అన్నం తిను, ఇంకో అన్నం తిను, ఏదో నాలుగు మెతుకులు తినటం ముఖ్యం. ఇడ్లీ తిను, చపాతీ తిను, నువ్వు బాగుపడటం ముఖ్యం. నువ్వు బాగుపడటం ఇక ముఖ్యం. నీ మనస్సు బాగుపడాలి, నువ్వు సంస్కరింపబడాలి. అవిద్యలోంచి అజ్ఞానం, అవిద్య ఉన్నంతకాలం అజ్ఞానం ఉన్నంతకాలం లోపల క్షోభ ఉంటుంది. అది నీకు తపన ముఖ్యం. మోక్షం పొందాలి, మోక్షం పొందాలి. అన్నిటికంటే మనకు ముముక్షత్వం రావాలి, జిజ్ఞాస రావాలి, జ్ఞానం సంపాదించాలి. మీ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమరితనం వస్తుంది. మీ పని మీరు చేసుకుంటే పని ద్వారా భగవంతుని ఆరాధించండి. మీ ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళ అన్నం వాళ్ళకి అన్నం పెడుతున్నారనుకోండి, మీరు వాళ్ళ రూపంలో వాళ్ళ హృదయంలోని ఈస్టడికే పెడుతున్నాం అనుకోండి భోజనం, వాళ్ళని ఆరాధించండి. పని ఇష్టంతో చేస్తే మనకేనా సరే, ఇష్టంతో చేస్తే అది సేవ, ఇష్టం లేకుండా చేస్తే చాకరీ. మన ఏదైనా ఒక పని ఇష్టంతో చేస్తే అది సేవ అవుతుంది, ఇష్టం లేకుండా చేస్తే అదే చాకరీ. ఇంకేదంటే మన ఇంటికి ఎవరో, మన ఇప్పుడు దేశంలో 100 కోట్లు ఉన్నారు, 100 కోట్లు మన ఇంట్లో లేరు. ఆ పూర్వజన్మ సంబంధాన్ని బట్టి వాళ్ళు మన ఇంట్లోకి సిద్ధం అవుతారు. భగవంతుడు వాళ్ళు మనల్ని చూడటం, మనం వాళ్ళని చూడటం మనకు కేటాయించాడు. అది ఇష్టంతో అనుభవిస్తే ఇంకా రాబోయే జన్మలు ఆ కర్మ రాదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు 100 కోట్లు జనం మన ఇంట్లో ఉన్నారా, మన ప్రారంభాన్ని బట్టి 4-5 ఉన్నారు. కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఏదైనా మంచి చెప్తే మనం వినాలి, మనం మంచి చెప్తే వాళ్ళు వినాలి, అన్నీ మనకే తెలుసు అని అనుకోకూడదు. ఏదో సర్దుబాటు చేసుకోకపోతే ప్రధానమంత్రికి కూడా రోజులు వెళ్ళవు. అడ్జస్ట్ అవుతూ ఉండాలి ఎక్కడికక్కడ. అలాగని మన ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా మనం మనకున్న భక్తిని వాళ్ళకి తెలియనివ్వకూడదు, మనకున్న జ్ఞానాన్ని వాళ్ళకి తెలియనివ్వకూడదు. వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి భక్తి ఇష్టం లేదనుకోండి, పైకి మనం వాళ్ళ దగ్గర నుంచి భక్తి గొడవలు మాట్లాడకూడదు. భక్తిని లోపల కాపాడుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకి భక్తి లేకపోతే వాళ్ళు అన్నమాట తందాం తన అనేసాలు మన పని మనం చేసుకుని మన హృదయంలో ఉన్న భగవంతుని కాపాడుకోవటం. అయితే భక్తి, మీరు మీ డబ్బు మీరు ఎంత రహస్యంగా చూసుకుంటున్నారు, మీ ఇంట్లో ఉన్న బంగారం మీరు ఎంత రహస్యంగా చూసుకుంటున్నారు, మీ భక్తిని కూడా అంత రహస్యంగా చూసుకోండి. మీరు ఇందులో మీలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారంటే మీరు ఎవరో చెప్పరు, అలాగే మీ భక్తి గురించి కూడా ఎవరితో చెప్పొద్దు. మీ ఇంట్లో కొంతమందికి భక్తి లేకపోవచ్చు, మీరు కంగారు పడకండి, వాళ్ళ దగ్గర భక్తి గొడవలు ఎత్తకండి. కానీ మీరు భక్తిని ఉడికిపెట్టద్దు, వాళ్ళ దగ్గర 10 నిమిషాలు నటించండి, మీ పని మీరు చూసుకోండి. నటించడం కూడా జీవితంలో నేర్చుకోవాలి. నటించడం నేర్చుకోకపోతే రోజులు వెళ్ళవు. అయితే మీరు మీ ఇంట్లో 10 మంది ఉన్నారంటే 10 మంది ఒక రకంగా ఉంటారు, వాళ్ళకి భక్తి లేదని మీరు భక్తి విడిచిపెట్టకండి. ఎప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడనే జీవించాలి. భగవంతుడు లేడని జీవిస్తే తీరా భగవంతుడు ఉంటే మనం అన్ని కష్టాలు పడతాం. భగవంతుడు లేడని మనం జీవించకూడదు, భగవంతుడు ఉన్నాడనే జీవించాలి అని చెప్పిన వాక్యాన్ని మననం చేసుకోవాలి. ఆ మాటే మనకు బంగారం. నా మాటలు పరస్పరం చెప్పుకోండి, నన్ను భజించండి, నన్ను స్మరించండి, నా స్వరూపాన్ని పొందండి. అంచేత నీకు ఇంద్రియాలని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటండి, ఇది ఒక పెద్ద అడవిలో ఉన్నాం మనం, ముగిస్తున్నాం, పెద్ద అడవిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలని తొందరగా ముగిస్తున్నాం. మనం పెద్ద అడవిలో ఉన్నాం, పెద్ద అడవిలో ఉన్నాం. మన బుద్ధి కూడా పాడైపోయి ఉంది. ఆ బుద్ధి దేహమే నేనంటుంది, అహంకారమే నేనంటుంది, నా మాట నగ్గాలంటుంది. చాలా ఇంట్లో పేచీలు అహంకారం కోసమే పేచీలు పడతారు. నేను గొప్ప అంటే నేను గొప్ప. చాలా ఇంట్లో పేచీలు కారణం అహంకారమే కారణం. అవసరం ఉండి పేచీలు పడరు, అహంకారం కోసమే చాలా ఇంట్లో పేచీలు పడతారు. నా మాట నగ్గాలంటే నా మాట నగ్గాలని. అంచేది మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలో అహంకారం ఉండకూడదు, మన చేతలో అహంకారం ఉండకూడదు, మన ఆలోచనలో అహంకారం ఉండకూడదు, మన చూపులో అహంకారం ఉండకూడదు. మిమ్మల్ని ఎవరైనా చూస్తూ, మీరు ఎవరైనా చూస్తూ అంటే మీ చూపులు ఎంత దయ ఉండాలంటే, ఎంత అనుగ్రహం ఉండాలంటే, ఎంత శాంతి ఉండాలంటే మిమ్మల్ని చూసేటప్పటికే వాళ్ళకి జ్ఞానం రావాలి. ఇదంతా ఒక ఫారెస్ట్. ఈ చనిపోవటం పుట్టడం అదృష్టమో దురదృష్టమో ఈ జీవుణ్ణి వెంపడిస్తూ ఉంటుంది, వెంపడిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక అడవి. నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటున్నావు. అనాత్మయందు నీకు ఆత్మబుద్ధి. ఏది నువ్వు కాదు అది నువ్వు అనుకునే బుద్ధి నీకుంది. ఆ బుద్ధిలోంచి నేను బయటికి తీయటానికి నీ తెలివితేటలు సరిపోవు, నీకున్న మనస్సు సరిపోదు, నీకు నువ్వు చదువుకున్న పుస్తకాలు సరిపోవు, నువ్వు చేస్తున్న స్నేహాలు సరిపోవు. గురువు దయ లేకుండా, శాస్త్రం యొక్క దయ లేకుండా, దేవుని యొక్క దయ లేకుండా ఈ అరణ్యంలోంచి, ఈ సంసారం అనే అరణ్యంలోంచి, ఈ సంసారం అడవిలోంచి నువ్వు బయటికి రాలేవు. గురువు యొక్క దయ లేకుండా, దేవుని దయ లేకుండా నీకు తెలివితేటకుంటే మంచిదే. ఆ తెలివితేట వల్లే బయటికి రాలేవు. నువ్వు ఏదైనా సాధన చేసుకుంటే మంచిదే, అందులోంచే బయటికి రాలేవు. నువ్వు గంగానదిలో స్నానం చేయొచ్చు, శివుడికి అభిషేకం చేయొచ్చు, అంత మాత్రం చేత నువ్వు ఈ అడవిలోంచి బయటికి రాలేవు. ఏదో ఒక మహాత్ముడు, ఏదో ఒక మహర్షి, ఒక డివైన్ ఇంటర్ఫీరెన్స్, ఎవడో ఒక అవతార పురుషుడి యొక్క, అవతార పురుషుడి యొక్క దయ లేకుండా, అనుగ్రహం లేకుండా ఈ అజ్ఞానమైన అడవిలోంచి, అజ్ఞానమనే అరణ్యంలోంచి, ఈ అజ్ఞానమనే సంసారం నుంచి నువ్వు బయటికి రాలేవు. ఎవడో దేవతా పురుషుడు దయ నీకు ఉండాలి, వాడే గురువు. ఆ గురువు యొక్క అనుగ్రహం లేకుండా మటుకి ఈ ఫారెస్ట్ లోంచి, అజ్ఞానంలోంచి నువ్వు బయటికి రాలేవు. నీకు తెలివితేటలు ఉండొచ్చు, నువ్వు సాధన చేయొచ్చు. ఈ మలిన బుద్ధిలోంచి, ఈ బుద్ధి ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, హెచ్చు తగ్గులతోటి, రాగద్వేషాలతోటి కలుషితం అయిపోయి ఉంటుంది. ఇటువంటి పాడి బుద్ధి నీకు మోక్షాన్ని ఇచ్చేదు. అయితే ఈ పాడి బుద్ధిలోంచి నువ్వు బయటపడాలంటే ఎవడో దేవుని యొక్క దయ లేకుండా, దేవుడు ఆ భగవంతుడు ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మనం అజ్ఞానంలోంచి బయటికి రాలేము. అంటే జ్ఞానం గురించి మీరు శ్రవణం చేయండి, భగవంతుడి యొక్క చెప్పిన వాక్యాలను మననం చేయండి, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ధ్యానం చేయండి, ఆ విశ్లేషణ విమర్శించి ఆ భగవంతుడు చెప్పిన వాక్యాన్ని విమర్శించుకోండి. దాని లోతు ఎంత ఉందో, భగవంతుడు ఆ వాక్యం మన కోసం ఎందుకు చెప్పాడని. అంటే పెద్దలతోటి, మహాత్ములతోటి వాదాలలోకి దిక్కండి, కోలాటంలోకి దిక్కండి. ఒకవేళ మీ అత్తగారు ఏదైనా చిన్న పొరపాటు చేసింది అనుకోండి, అనవసరం ఏదైనా మాట ఉందనుకోండి, ఆ మాట గురించి అది దాన్ని పెద్ద గొడవ చేసేసి, ఏదో ఒక మనిషి అయితే ఏదైనా పొరపాటు మాట రావచ్చు, ఆ మాటని పెద్ద చేసేసి పేచీలు పెట్టుకోకండి. ఒకవేళ మీ ఇంట్లో మీ తోడుకోళ్ళ మీ అత్తగారు ఏదైనా పొరపాటు మాట అందనుకోండి, ఆ పొరపాటు నాడు ఏదో కొండంత చేసేసి దాని గురించి పేచీలు పెట్టేసుకుని, వాదనలు పెట్టేసుకుని, తర్కాలు పెట్టేసుకుని సంసారం పాడు చేసుకోకండి. అంటే మీరు మంచి బుద్ధి మీకు కలిగి ఉండటం ఈ సంసారానికి మంచిదే, అది మోక్షాన్ని తీసుకొస్తుంది. ఈ తర్కాలు అనవసరంగా ప్రతిదానికి భగవంతుడు చెప్పిన మాటను విని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదానికి ఎడ్డు అంటే తెడ్డు అని ప్రతిదానికి తర్కంలోకి దిక్కండి. చాలామంది ఈ చదువుకున్న స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారండి నన్ను, ఏమండి మరి మన అందరికీ ప్రపంచానికి కారణం భగవంతుడు అంటున్నారు కదా, భగవంతుడి కారణం ఎవరని? మరి మనందరికీ కారణం అయితే భగవంతుడు, అయితే భగవంతుడి కారణం, భగవంతుడికి ఇంకో కారణం ఉంటే అసలు భగవంతుడు ఎవడాడు? కొంతమంది ఈ చదువుకున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈ ప్రపంచానికి అంతా దేవుడి కారణం అంటున్నారు కదా, దేవుడి కారణమని. దేవుడికి ఇంకో కారణం ఉంటాడు, దేవుడే కాదు. ఏ కారణం లేనివాడే ఆయన, అన్ని కారణాలకి కారణం ఆయన, కానీ ఆయన కారణం లేదు. వాడే దేవుడు, వాడే ఈశ్వరుడు, వాడే యెహోవా, వాడే అల్లా, వాడే ఈశ్వరుడు, వాడే నారాయణుడు.
మీరు ప్రతిదాన్ని ప్రతి చిన్న విషయాన్ని భగవంతుని అడిగే అక్కర్లేదు. మీరు ఆ భగవంతుడితోటి మీ మనసులో అనుబంధం పెట్టుకోండి. అనుబంధం పెట్టుకుంటే మీకు మీ యోగక్షేమాలు ఆయన చూస్తాడు, మీ యోగం చూస్తాడు, మీ క్షేమం చూస్తాడు. ప్రభుత్వం మన యోగక్షేమాలు చూడదు, కానీ భగవంతుడు చూస్తాడు. ప్రభుత్వం చూసేది సారా కొట్లు, శుభ్రంగా తాగేసి గవర్నమెంట్కి డబ్బిచ్చి సారా తాగేసి వాళ్ళకి డబ్బు. గవర్నమెంట్కి మన ఆరోగ్యం అక్కర్లేదు, గవర్నమెంట్కి మనం బాగుపడటం అక్కర్లేదు. మన ఆరోగ్యం గవర్నమెంట్కి అక్కర్లేదు, మన డబ్బు గవర్నమెంట్కి కావాలి. మన క్షేమం గవర్నమెంట్కి అక్కర్లేదు, మన డబ్బు గవర్నమెంట్కి కావాలి. అందుకే సారా కొట్లు. మీరు అందరూ తాగేసి మాకు డబ్బు ఇవ్వండి, మీరు తాగేసి పాడైపోయినా పర్లేదు, మీ సంసారాలు కూలిపోయినా పర్లేదు, మీరు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయిన తర్వాత పర్లేదు, మీ దేహం అంతా రోగాలతో కుళ్ళిపోయినా పర్లేదు, మీ క్యాన్సర్ డబ్బులు వచ్చినా పర్లేదు, శుభ్రంగా సారా తాగేసి మాకు డబ్బులు ఇవ్వండి, అయ్యే సారా కొట్లు. ఇలా ఉంది ప్రభుత్వం పరిస్థితి. మన యోగక్షేమాలు భగవంతుడు చూస్తాడు, కానీ ప్రభుత్వం చూడదు. వాళ్ళకు కావాల్సింది ఓట్లు, అంతేగా మన క్షేమం కాదు. మన యోగక్షేమాలు చేసేవాడు భగవంతుడు ఒక్కడే. ప్రభుత్వం యోగక్షేమం చూస్తున్నారు, మీరు కనిపెట్టుకోండకండి. వాళ్ళకి కావాల్సింది డబ్బు. మీ దేహాలు మీ శరీరాలన్నీ అనారోగ్యంతో పాడైపోయినా సరే, మీ మనసులు పాడైపోయినా సరే, మీ సంసారాలన్నీ గొల్లైపోయినా సరే, అది ప్రభుత్వానికి అక్కర్లేదు. వారికి కావాల్సింది రూపాయలు. వాళ్ళు మీ యోగక్షేమం కోరతారని ఎదురు చూడొద్దు. మీ జాగ్రత్తలు మీరుండండి, మీ క్షేమం ఏదో మీరు చూసుకోండి. భగవంతుని ప్రార్థించండి, మీకు యోగక్షేమాలు ప్రసాదించమని. మీ జాగ్రత్తలు మీరు రండి, అదనంగా భగవంతుని ప్రార్థించండి. ప్రభుత్వమే ప్రభుత్వం యోగక్షేమాలకే కోరదు. ప్రభుత్వం అలా కోరే ప్రభుత్వం కాదు ఇది. ఏ పార్టీ ఉన్నా మన దేశ పరిస్థితి అదే. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ప్రస్తుతానికి మన దేశ పరిస్థితి అది. అంచేది మీరు శాంతిగా ఉండండి, శాంతిని పాడు చేసుకోవద్దు. మీ పనులేదు మీరు శ్రద్ధగా చూసుకోండి. మీకు అక్కర్లేని గొడవలకు వెళ్ళకండి. మీకు అవసరం లేని విషయాలకు మీరు వెళ్ళొద్దు. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే చేసే శక్తి ఉంటే చెయ్యండి. చేసే శక్తి లేకపోతే వారందరూ బాగుపడాలి, వారు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థించండి. మనకు భౌతికంగా వారికి ఏం చేయలేమనుకోండి ఇతరులకి, అయినా వారి క్షేమం గురించి మనం మనసులో ప్రార్థించవచ్చు. భగవంతుని వారందరూ క్షేమంగా ఉండేటట్టు వారి యోగక్షేమాలు చూడమని మనం భగవంతుని ప్రార్థించవచ్చు. దానివల్ల మనకు భగవంతుని ప్రార్థించడం వల్ల యహం ఉంటుంది, పరం ఉంటుంది. ఏదైనా ఒక విషయం గురించి మనం భగవంతుని ప్రార్థిస్తామనుకోండి, ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా మనం పవిత్రులు అవుతాం. అది మీ అందరు మీ జాగ్రత్తలో మీరుండండి. భగవంతుడి పాదాలను విడిచిపెట్టకండి. అనవసరం మాటలు మాట్లాడకండి, అవసరం లేని మాటలు మాట్లాడకండి. తిండికాడ జాగ్రత్తగా ఉండండి, మాటకాడ జాగ్రత్తగా ఉండండి. మీ వ్యవహారాలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అజాగ్రత్త పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. మీరెవరో భగవంతుని పాదాలను విడిచిపెట్టద్దు, భక్తిని విడిచిపెట్టద్దు, వివేకాన్ని విడిచిపెట్టద్దు, జ్ఞానాన్ని విడిచిపెట్టద్దు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా భక్తులైన వాళ్ళు ఉంటే మీరు కూడా వాళ్ళ దగ్గర భక్తి గొడవలు ఎత్తకండి, మీ భక్తిని కాపాడుకోండి. ఏంటి పరిపూర్ణం, అంతటా వ్యాపించిన వస్తువు, సద్వస్తువు. ఏదైతే పరిపూర్ణమో దానికి సంకేతంగా మనం చెప్తాం ఓంకారం. అది పరిపూర్ణం, అదే బ్రహ్మము, అదే పరిపూర్ణం, అదే పవిత్రం. ఖగోళం అంతా వ్యాపించింది, ఖగోళం ఆవలు కూడా వ్యాపించింది. శాంతి శాంతి శాంతి.